నెహెమ్యా 1వ అధ్యాయము. నెహెమ్యా ప్రార్థన. హకల్యా కొడుకు నెహెమ్యా మాటలు. నేను 20వ సంవత్సరం కిస్లేవు నెలలో షూషాను కోటలో ఉన్న సమయంలో నా సోదరుల్లో హనానీ అనే ఒకడు ఇంకా కొందరు యూదులు వచ్చారు. చెరలోకి రాకుండా తప్పించుకుని అక్కడ మిగిలిపోయిన యూదుల గురించి, యెరూషలేమును గురించి నేను వారిని అడిగాను. అందుకు వారు, చెరలోకి రాకుండా తప్పించుకున్న వారు ఆ దేశంలో చాలా దురవస్థలో ఉన్నారు, నిందపాలు అవుతున్నారు. అంతేకాదు, యెరూషలేం కోట గోడ కూలిపోయింది, కోట తలుపులు కాలిపోయాయి అని నాతో చెప్పారు. ఈ మాటలు విన్న వెంటనే నేను కుప్పగూలిపోయి ఏడ్చి కొన్ని రోజులు దుఃఖంతో ఉపవాసం ఉన్నాను. ఆకాశంలో ఉన్న దేవునికి ఇలా విజ్ఞాపన చేశాను. ఆకాశంలో ఉన్న దేవా, యెహోవా, భీకరుడా, ఘనదేవా, నిన్ను ప్రేమించి నీ ఆజ్ఞల ప్రకారం నడుచుకునే వారిని నీవు కటాక్షించి వారితో నిబంధనను స్థిరపరుస్తావు. నా ప్రార్థన విని నీ కళ్ళు తెరచి నీ సన్నిధిలో రేయింబవలు. నీ సేవకులైన ఇశ్రాయేలీయుల తరపున నేను చేస్తున్న ప్రార్థన అంగీకరించు. నీకు విరోధంగా పాపం చేసిన ఇశ్రాయేలు సంతతి దోషాన్ని నేను ఒప్పుకుంటున్నాను. నేను, నా వంశం అంతా పాపం చేశాము. నీ ఎదుట ఎంతో అసహ్యంగా ప్రవర్తించాము. నీ సేవకుడు మోషే ద్వారా నీవు నియమించిన ఆజ్ఞలను గాని, చట్టాలను గాని, విధులను గాని మేము పాటించలేదు. నీ సేవకుడైన మోషేకు నీవు చెప్పిన మాట గుర్తు చేసుకో. మీరు అపరాధం చేస్తే లోకజాతుల్లోకి మిమ్మల్ని చెదరగొట్టి వేస్తాను. అయితే మీరు నా వైపు తిరిగి నా ఆజ్ఞలను అనుసరించి నడుచుకుంటే భూమి నలుమూలలకు మీరు చెదిరిపోయినా అక్కడ నుండి సైతం మిమ్మల్ని సమకూర్చి నా నామం ఉంచాలని నేను ఏర్పరచుకున్న చోటికి మిమ్మల్ని తిరిగి తీసుకువస్తాను అని చెప్పావు కదా. మరి నీవు నీ మహాబల ప్రభావాలతో, నీ బాహుబలంతో విడిపించిన నీ సేవకులైన నీ జనం వీరే గదా. యెహోవా, దయచేసి విను. నీ దాసుడనైన నా మొరను, నీ నామాన్ని భయభక్తులతో గణపరచడంలో సంతోషించే నీ దాసుల మొరను ఆలకించు. ఈరోజు నీ దాసుని ఆలోచన సఫలం చేసి ఈ మనిషి నాపై దయచూపేలా చెయ్యమని నిన్ను వేడుకుంటున్నాను. నేను రాజుకు పానపాత్ర అందించే ఉద్యోగిని. నెహెమ్యా 2వ అధ్యాయము. రాజుకి నెహెమ్యా విజ్ఞప్తి. తరువాత అర్తాహషస్త రాజు పరిపాలన కాలంలో 20వ సంవత్సరం సీసాను నెలలో రాజు ద్రాక్షారసం అడిగితే నేను అతనికి ద్రాక్షారసం అందించాను. అంతకుముందు నేనెప్పుడూ అతని సమక్షంలో విచారంగా కనిపించలేదు. రాజు నాతో, నీకు అనారోగ్యమేమీ లేదు గదా, నీ ముఖం విచారంగా ఉందేమిటి, నీకేదో మనోవేదన ఉన్నట్టుంది అన్నాడు. నేను చాలా భయపడ్డాను. అప్పుడు నేను, రాజు చిరకాలం జీవించాలి, నా పూర్వీకుల సమాధులున్న పట్టణం శిథిలమైపోయింది, దాని కోట తలుపులు తగలబడిపోయాయి, మరి నా ముఖం విచారంగా కాక ఇంకెలా ఉంటుంది అని రాజుతో అన్నాను. అప్పుడు రాజు, నీకు ఏం కావాలి, నీ విన్నపం ఏమిటి అని అడిగాడు. నేను ఆకాశంలో ఉన్న దేవునికి ప్రార్థన చేసి రాజుతో, మీకు సమంజసం అనిపిస్తే, మీ దృష్టిలో మీ సేవకుడినైన నేను యోగ్యుడినైతే, నన్ను యూదాదేశానికి, నా పూర్వీకుల సమాధులున్న పట్టణానికి నన్ను పంపండి, దాన్ని నేను తిరిగి కట్టాలి అని మనవి చేశాను. అందుకు రాజు ఇలా అడిగాడు. ఆ సమయంలో రాణి తన పక్కనే కూర్చుని ఉంది. అక్కడ ఎంతకాలం ఉంటావు, ఎప్పుడు తిరిగి వస్తావు? నేను ఆ తేదీలు అతనికి చెప్పాను. అప్పుడు రాజు నన్ను పంపడానికి ఇష్టపడ్డాడు. నేను రాజుతో ఇంకా ఇలా అన్నాను. రాజుగారికి అభ్యంతరం లేకపోతే నేను యూదాదేశం చేరేదాకా నది అవతల ప్రాంతాల్లో ప్రయాణించడానికి అక్కడి అధికారులు నన్ను అనుమతించేలా ఉత్తర్వులు ఇవ్వండి. రాజుగారి అడవులపై అధికారి అయిన ఆ సాపుకు కూడా లేఖ రాసి ఇవ్వండి. యెరూషలేం ఆలయం దగ్గర ఉన్న కోట తలుపుల కోసం, కోట గోడ కోసం, నేను నివసించిబోయే ఇంటి దూలాల కోసం అతడు కలప ఇవ్వాలి. దేవుని కరుణా హస్తం నాపై ఉన్నందువల్ల రాజు నా మనవి విన్నాడు. తరువాత నేను నది అవతల ఉన్న అధికారుల దగ్గరికి చేరుకుని వారికి రాజుగారి ఆజ్ఞాపత్రాలు అందజేశాను. రాజు సేనాధిపతులను, గుర్రప రౌతులను నాతో పంపించాడు. హొరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోను జాతివాడు టోబియా అనే సేవకులు ఇదంతా విన్నారు. ఇశ్రాయేలీయులకు ఆసరాగా ఒకడు రావడం వారికి ఎంతమాత్రమూ నచ్చలేదు. నెహెమ్యా యెరూషలేము సరిహద్దు గోడలను పరీక్షించడం. నేను యెరూషలేముకు వచ్చి 3 రోజులు ఉన్నాను. రాత్రివేళ నేను, నాతో ఉన్న కొందరూ లేచాం. యెరూషలేము గురించి దేవుడు నా హృదయంలో పుట్టించిన ఆలోచన నేనెవరితోనూ చెప్పలేదు. నేను ఎక్కిన జంతువు తప్ప మరేదీ నా దగ్గర లేదు. నేను రాత్రివేళ లోయద్వారం గుండా నక్కబావి వైపుకు చెత్తద్వారం వరకు వెళ్ళాను. కూలిపోయిన యెరూషలేం సరిహద్దు గోడలను పరీక్షించాను. దాని తలుపులు తగలబడిపోయి ఉన్నాయి. తరువాత నేను ఊటద్వారానికి వచ్చి రాజు కోనేటికి వెళ్ళాను. అయితే అది ఇరుకుగా ఉంది. నేను స్వారీ చేస్తున్న జంతువు పోవడానికి సందులేదు. నేను రాత్రివేళ లోయలో బడి వెళ్ళి ఆ ప్రాకారాన్ని చూసి లోయద్వారం గుండా వెనక్కి తిరిగి వచ్చాను. అయితే నేను ఎక్కడికి వెళ్ళానో, ఏమి చేశానో అధికారులకు తెలియలేదు. యూదులకు గాని, యాజకులకు గాని, రాజవంశీకులకు గాని, అధికారులకు గాని, పనిచేసే ఇతరులకు గాని నేను ఆ సంగతి ఇంకా చెప్పలేదు. వారితో నేను, మనం ఎంత కష్టంలో ఉన్నామో మీకు తెలుసు. యెరూషలేము పాడుబడిపోయింది. కోట తలుపులు తగలబడిపోయాయి. ఇదంతా మీరు చూస్తూనే ఉన్నారు. రండి, యెరూషలేము ప్రాకారం తిరిగి కడదాం. ఇకపై మనం నిందపాలు కాకూడదు అన్నాను. దేవుని కరుణా హస్తం నాకు తోడుగా ఉన్న సంగతి, రాజు నాకు అభయమిచ్చిన మాటలు గురించి నేను వారితో చెప్పాను. అందుకు వారు, మనం లేచి కట్టడం మొదలు పెడదాం అన్నారు. వారు ఈ మంచి పనికి సిద్ధపడ్డారు. అయితే హొరోనీ జాతివాడు సన్బల్లటు, అమ్మోనీ జాతివాడు టోబియా అనే దాసుడు, అరాబీయుడు గెషేము ఆ మాట విని మమ్మల్ని ఎగతాళి చేశారు. మా పనిని హేళన చేశారు. మీరు చేస్తున్నదేమిటి? రాజు మీద తిరుగుబాటు చేస్తున్నారా అన్నారు. అందుకు నేను, ఆకాశంలో ఉన్న దేవుడే మా పని సఫలం చేస్తాడు. మేము ఆయన సేవకులం. మేమంతా పూనుకుని కడతాం. అయితే మీకు మాత్రం యెరూషలేములో భాగం గాని, హక్కు గాని, వారసత్వపరమైన వంతు గాని ఎంతమాత్రమూ లేవు అన్నాను. నెహెమ్యా 3వ అధ్యాయము. గోడలు, తలుపులు కట్టించడం. ప్రధాన యాజకుడు ఎలియాషీబు, అతని సోదర యాజకులు పూనుకుని గొర్రెల ద్వారాన్ని కట్టి ప్రతిష్ఠించి తలుపులు నిలబెట్టారు. వాళ్ళు 100వ గోపురం, అనన్యేలు గోపురం వరకు ప్రతిష్ఠించారు. వాటికి సరిహద్దు గోడలు కట్టి ప్రతిష్ఠించారు. వారిని ఆనుకుని యెరికో పట్టణం వారు కట్టారు. వారిని ఆనుకుని ఇమ్రీ కొడుకు జక్కూరు కట్టాడు. హస్సేనాయా వంశం వారు దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు. వారిని ఆనుకుని అక్కోజు మనవడు ఉరియా కొడుకు మెరేమోతు బాగుచేశాడు. అతని పక్కన మెసేజాబేయేలు మనవడు బెరక్యా కొడుకు మెషుల్లాము, అతని పక్కన బయానా కొడుకు సాదోకు బాగుచేశారు. వారిని ఆనుకుని తెకోవా ఊరి వాళ్ళు బాగుచేశారు. అయితే తమ అధికారులు చెప్పిన పని చెయ్యడానికి వారి నాయకులు నిరాకరించారు. పాసియా కొడుకు యెహోయోదా, బెసోద్యా కొడుకు మెషుల్లాము పాతద్వారం బాగుచేసి దానికి దూలాలు అమర్చి తలుపులు నిలబెట్టి తాళాలు, గడియలు అమర్చారు. వారి పక్కన గిబియోనీయుడు మెలట్యా, మెరోనీతివాడు యాదోను బాగుచేశారు. వాళ్ళు గిబియోను, మిస్పా పట్టణాల ప్రముఖులు. నది అవతల ప్రాంతం గవర్నర్ నివసించే భవనం వరకు ఉన్న గోడను వారు బాగుచేశారు. వారి పక్కనే కంసాలి పనివారి బంధువు అర్షయా కొడుకు ఉజ్జియేలు బాగుచేయడానికి సిద్ధమయ్యాడు. అతని పక్కనే పరిమళ ద్రవ్యాలు చేసే హననియా పని జరిగిస్తున్నాడు. వాళ్ళు వెడల్పు గోడ వరకున్న యెరూషలేమును తిరిగి కట్టారు. వారి పక్కన యెరూషలేములో సగభాగానికి అధికారి హూరు కొడుకు రెఫాయా బాగుచేశాడు. అతని పక్కన హారూమపు కొడుకు యెదయా తన ఇంటికి ఎదురుగా ఉన్న స్థలాన్ని బాగుచేశాడు. అతని పక్కన అషబ్నాయా కొడుకు హట్టూసు పని జరిగిస్తున్నాడు. రెండవ భాగాన్ని అగ్నిగుండాల గోపురాన్ని హరిము కొడుకు మల్కియా పహోత్మాయాబు కొడుకు అష్యూబు బాగుచేశారు. వారి పక్కన యెరూషలేం నగరం సగభాగానికి అధికారి హల్లోహేసు కొడుకు షల్లూము అతని కూతుళ్ళు బాగుచేశారు. హానోను జానోహ కాపురస్తులు లోయద్వారం బాగుచేసి కట్టిన తరువాత దానికి తలుపులు తాళాలు గడులు అమర్చారు. ఇది కాకుండా పెంటద్వారం వరకూ 1,000 మూరల గోడ కట్టారు. బేత్ హక్కేరం ప్రదేశానికి అధికారి రేకాబు కొడుకు మల్కియా పెంటద్వారం బాగుచేశాడు. దాన్ని కట్టి తలుపులు నిలబెట్టారు, తాళాలు గడులు అమర్చాడు. ఆ తరువాత మిస్పా ప్రదేశానికి అధికారి అయిన కొల్హోజే కొడుకు షల్లూము ఊటద్వారాన్ని తిరిగి కట్టి దానికి పైకప్పు పెట్టి తలుపులు నిలబెట్టారు, తాళాలు గడులు అమర్చాడు. ఇంతేగాక దావీదు నగరం నుండి దిగువకు వెళ్లే మెట్లదాకా రాజు తోటలో ఉన్న సిలోయము వాగుగోడ కూడా కట్టాడు. దాని పక్కన ఉన్న బేత్పూరులో సగభాగాన్ని అధికారి అజ్బూకు కొడుకు నెహెమ్యా బాగుచేశాడు. అతడు దావీదు సమాధులకు ఎదురుగా ఉన్న ప్రాంతం వరకూ కట్టి ఉన్న కోనేరు వరకూ యుద్ధవీరుల ఇళ్ల వరకూ కట్టాడు. దాని పక్కన లేవీయులు బాగుచేశారు. వారిలో బానీ కొడుకు రెహూము ఉన్నాడు. దాన్ని ఆనుకుని అధికారి అషబ్యా తన భాగం నుండి కెయీలాకు చెందిన సగభాగం దాకా బాగుచేశాడు. కెయీలాలో సగభాగానికి అధికారిగా ఉన్న వారి సహోదరుడు హేనాదాదు కొడుకు బవై బాగుచేశాడు. దాని పక్కన మిస్పాకు అధిపతి అయిన యేషువా కొడుకు ఎజేరు ఆయుధాగారం దారికి ఎదురుగా ఉన్న గోడ మలుపు పక్కన మరో భాగం బాగుచేశాడు. ఆ గోడ మలుపు నుండి ప్రధాన యాజకుడు ఎలియాషీబు ఇంటి ద్వారం దాకా ఉన్న మరొక భాగాన్ని జబ్బయ్యి కొడుకు బారుకు శ్రద్ధగా బాగుచేశాడు. అక్కోజు మనవడు ఊరియా కొడుకు మెరేమోతు మరో భాగాన్ని అంటే ఎలియాషీబు ఇంటి ద్వారం నుండి చివరి వరకూ బాగుచేశాడు. దాన్ని ఆనుకుని యెరూషలేము చుట్టుపక్కల ప్రాంతాల్లో నివసించే యాజకులు బాగుచేశారు. దాని పక్కన తమ ఇంటికి ఎదురుగా బెన్యామీను అష్యూబు అనేవారు బాగుచేశారు. దాన్ని ఆనుకుని అనన్యా మనవడు మహిసయ్యా కొడుకు అజర్యా తన ఇంటి దగ్గర బాగుచేశాడు. అజర్యా ఇంటి దగ్గర నుంచి గోడ మలుపు మూల వరకు మరో భాగాన్ని హేనాదాదు కొడుకు బిన్నూయి బాగుచేశాడు. ఆ భాగాన్ని ఆనుకుని గోడ మలుపు తిరిగిన చోట చెరసాల దగ్గర రాజభవనం ఉండే మహాగోపురం దాకా ఊజై కొడుకు పాలాలు బాగుచేశాడు. దాని పక్కన పరోషు కొడుకు పెదాయా బాగుచేశాడు. ఒపేలులో నివసించే దేవాలయ సేవకులు తూర్పున నీటి ద్వారం పక్కన గోపురం దగ్గర బాగుచేశారు. తెకోవీయుల ఒపేలు గోడ వరకు గొప్ప గోపురానికి ఎదురుగా ఉన్న మరో భాగాన్ని బాగుచేశారు. గుర్రం ద్వారం దాటుకుని ఉన్న యాజకులంతా తమ తమ ఇళ్లకు ఎదురుగా బాగుచేశారు. వారి పక్కన ఇమ్మేరు కొడుకు సాదోకు తన ఇంటికి ఎదురుగా బాగుచేశాడు. తూర్పు ద్వారాన్ని కాపలా కాసే సెకన్యా కొడుకు షెమయా దాని పక్కన బాగుచేశాడు. దాని పక్కన సెలేమ్యా కొడుకు హనన్యా జాలావు ఆరవ కొడుకు హానూను మరో భాగాన్ని బాగుచేశారు. బెరక్యా కొడుకు మెషుల్లాము తన గదికి ఎదురుగా ఉన్న స్థలం బాగుచేశాడు. ఆలయ సేవకుల స్థలానికి పరిశీలన ద్వారానికి ఎదురుగా ఉన్న వ్యాపార కూడలి మూల వరకు కంసాలి మల్కియా బాగుచేశాడు. మూలనున్న పైగది నుండి గొర్రెల ద్వారం మధ్య వరకు కంసాలులు వర్తకులు బాగుచేశారు. నెహెమ్యా 4వ అధ్యాయము. నెహెమ్యా కుట్రను ఎదుర్కోవడం. మేము గోడలు నిలబెట్టడం మొదలుపెట్టిన విషయం సన్బల్లటుకు తెలిసింది. అతడు తీవ్ర కోపంతో మండిపడుతూ యూదులను ఎగతాళి చేశాడు. షోమ్రోను సైన్యం వారితో తన స్నేహితులతో ఇలా అన్నాడు, అల్పులైన ఈ యూదులు ఏం చేయగలరు? తమంత తామే ఈ పట్టణాన్ని తిరిగి కట్టగలరా? బలులు అర్పించి బలం తెచ్చుకుని ఒక్క రోజులోనే పని పూర్తి చేస్తారా? కాలిపోయిన శిథిలాల కుప్పల నుండి ఏరిన రాళ్లను పునాదులుగా వాడతారా? అమ్మోనీయుడు టోబియా అతని దగ్గరుండి వీళ్ళు కట్టిన గోడపై ఒక నక్క ఎగిరితే ఆ గాలికి గోడ పడిపోతుంది అన్నాడు. మా దేవా, మా ప్రార్థన విను. మేము తృణీకారానికి గురి అయిన వాళ్ళం. వారు మాపై వేసే నిందలు వారి మీదకే వచ్చేలా చెయ్యి. వారు ఓడిపోవాలి. వారు బందీలుగా పోయే దేశంలో శత్రువులు వారిని దోచుకోవాలి. వారు ఆలయం కట్టే వారిని ఆటంకపరిచి నీకు కోపం తెప్పించారు. కాబట్టి వారి దోషాన్ని బట్టి వారిని విడిచిపెట్టవద్దు. నీ దృష్టిలో నుంచి వారి పాపాన్ని తీసివేయవద్దు. అయినప్పటికీ పని కొనసాగించడానికి ప్రజలు ఇష్టపడి సిద్ధమయ్యారు. మేము గోడ కడుతూ ఉన్నాము. గోడ నిర్మాణం సగం ఎత్తు వరకూ పూర్తి అయ్యింది. యెరూషలేం గోడల నిర్మాణం జరుగుతూ ఉందని, కూలిన గోడలను సరిగా కడుతున్నారని సన్బల్లటు, టోబియా, అరబ్బులు, అమ్మోనువారు, అష్డోదువారు తెలుసుకుని మండిపడ్డారు. జరుగుతున్న పనిని ఆటంకపరచాలని యెరూషలేం మీదికి దొమ్మీగా వచ్చి మమ్మల్ని కలవరానికి గురిచేశారు. మేము మా దేవునికి ప్రార్థన చేసి వాళ్ళ బెదిరింపుల వల్ల రాత్రింబగళ్ళు కాపలా ఉంచాము. అప్పుడు యూదావాళ్ళు బరువులు మోసేవారి శక్తి తగ్గిపోయింది. శిథిలాల కుప్పలు ఎక్కువైపోయాయి. గోడ కట్టడం కుదరదు అన్నారు. మా విరోధులు వాళ్లకు తెలియకుండా, వాళ్ళు చూడకుండా మనం వారి మధ్యలోకి చొరబడి వారిని చంపేసి పని జరగకుండా చేద్దాం అనుకున్నారు. మా శత్రువులు ఉండే ప్రాంతాల్లో ఉంటున్న యూదులు నాలుగు దిక్కుల నుండి వచ్చి మాకు సహాయం చేయాలని పదే పదే అడిగారు. అందువల్ల గోడ వెనక ఉన్న పల్లంలో గోడపైన మనుషులకు కత్తులు, ఈటెలు, విల్లు, బాణాలు ఇచ్చి వారి వారి వంశాల ప్రకారం వరుసలో నిలబెట్టాను. నేను లేచి ప్రధానులను, అధికారులను సమకూర్చి, మీరు వాళ్లకు భయపడకండి, అత్యంత ప్రభావశీలి భీకరుడైన యెహోవాను జ్ఞాపకం చేసుకునండి, మీ సహోదరులు, మీ కుమారులు, మీ కుమార్తెలు, మీ భార్యలు, మీ నివాసాలు శత్రువుల వశం కాకుండా వారితో పోరాడండి అన్నాను. వాళ్ళు చేస్తున్న పన్నాగం మాకు తెలిసిందని, దేవుడు దాన్ని వమ్ము చేశాడని మా శత్రువులు గ్రహించారు. మేమంతా ఎవరి పని కోసం వారి గోడ దగ్గరికి చేరుకున్నాం? అప్పటి నుండి పనివాళ్లల్లో సగం మంది పనిచేస్తుండగా మరో సగం మంది ఈటెలు, శూలాలు, విల్లంబులు, కవచాలు ధరించుకుని నిలబడ్డారు. గోడ కట్టే యూదు ప్రజల వెనుక అధికారులు వంశాల క్రమంలో నిలబడ్డారు. గోడ కట్టేవారు, బరువులు మోసేవారు, ఎత్తేవారు ప్రతి ఒక్కరూ ఒక చేత్తో ఆయుధం పట్టుకుని మరో చేత్తో పనిచేస్తున్నారు. కట్టే పనిలో ఉన్నవాళ్ళు ప్రతి ఒక్కడూ తమ కత్తులు నడుముకు కట్టుకుని పనిచేస్తున్నారు. బాకా ఊదేవాడు నా పక్కనే నిలబడి ఉన్నాడు. అప్పుడు నేను ప్రధానులతో, అధికారులతో, మిగిలిన వారితో ఇలా అన్నాను, మనం చేస్తున్న పని చాలా విలువైనది. గోడ మీద పనిచేస్తూ మనం ఒకరికి ఒకరం దూరంగా ఉన్నాం. కాబట్టి ఎక్కడైతే మీకు బూర శబ్దం వినిపిస్తుందో అక్కడ ఉన్న మా దగ్గరికి రండి, మన దేవుడు మన పక్షంగా యుద్ధం చేస్తాడు. ఆ విధంగా మేము పనిచేస్తూ వచ్చాం. సగం మంది ఉదయము నుండి రాత్రి నక్షత్రాలు కనిపించే వరకు ఈటెల పట్టుకుని నిలబడ్డారు. ఆ సమయంలో నేను ప్రజలతో, ప్రతి వ్యక్తి తన పనివాళ్లతో కలిసి యెరూషలేములోనే బస చెయ్యాలి. అప్పుడు వాళ్ళు రాత్రి సమయంలో మాకు కావలిగా ఉంటారు, పగటి సమయంలో పనిచేస్తారు అని చెప్పాను. ఈ విధంగా నేను గాని, నా బంధువులు గాని, నా సేవకులు గాని, నా వెంట ఉన్న కాపలా వాళ్ళు గాని బట్టలు విప్పలేదు. దాహం తీర్చుకోవడానికి వెళ్ళినా సరే ఆయుధం వదిలిపెట్టలేదు. నెహెమ్యా 5వ అధ్యాయము. పేదలకు నెహెమ్యా సహాయం. తరువాత ప్రజలు, వారి భార్యలు తమ సాటి యూదుల మీద తీవ్రమైన ఆరోపణలు చేశారు. కొందరు వచ్చి, మేము, మా కొడుకులు, కూతుళ్ళు చాలామంది ఉన్నాము, మేము తిని బ్రతకడానికి మాకు ధాన్యం ఇప్పించు అన్నారు. మరికొంతమంది, కరువు కాలంలో మా భూములను, ద్రాక్షతోటలను మా ఇళ్ళను తాకట్టు పెట్టాం కనుక మాకు కూడా ధాన్యం ఇప్పించాలి అన్నారు. మరికొందరు రాజుగారికి పన్ను చెల్లించడానికి మా భూములను ద్రాక్షతోటలను తాకట్టు పెట్టాము, మా కొడుకులను కూతుళ్ళను బానిసలుగా పంపించవలసి వచ్చింది. ఇప్పటికీ మా కూతుళ్ళలో చాలామంది బానిసలుగానే ఉన్నారు. మా పిల్లలు వాళ్ళ పిల్లల వంటి వారు కాదా? మా ప్రాణాలు వాళ్ళ ప్రాణాల వంటివి కావా? మా భూములు ద్రాక్షతోటలు ఇతరుల ఆధీనంలో ఉన్నాయి, వాటిని విడిపించుకునే శక్తి మాకు లేదు అని చెప్పారు. ఈ విషయాలు వారి ఆరోపణలు వినగానే నాకు తీవ్రమైన కోపం వచ్చింది. అప్పుడు నాలో నేను ఆలోచించాను, ప్రధానులను అధికారులను గద్దించాను. మీరు మీ సహోదరుల దగ్గర వడ్డీ తీసుకుంటున్నారు అని చెప్పి వారిని ఆ పని మాన్పించడానికి ఒక సమావేశం ఏర్పాటు చేశాను. ఇతర ప్రజలకు అమ్ముడుబోయిన మన సోదర యూదులను మా శక్తి కొద్దీ విడిపించాం. మళ్ళీ మన సాటి యూదులు అమ్ముడుబోయేలా మీరు చేస్తున్నారా అని వారితో అన్నాను. వారు ఏమీ మాట్లాడలేక మౌనం వహించారు. నేను ఇలా అన్నాను, మీరు చేస్తున్నది మంచి పని కాదు. మన శత్రువులైన అన్యుల నుండి వచ్చే నిందను బట్టి మన దేవుని పట్ల భయం కలిగి ఉండాలి కదా. నేను, నా బంధువులు, నా బానిసలు కూడా వారికి అప్పు ఇచ్చాం. ఆ బాకీలన్నీ వదిలేస్తున్నాం. ఈరోజే వాళ్ళ దగ్గర నుండి మీరు ఆక్రమించుకున్న భూములను, ద్రాక్షతోటలను, ఒలీవ తోటలను, వాళ్ళ గృహాలను వారికి తిరిగి ఇచ్చేయాలి. అప్పుగా ఇచ్చిన ధనం, ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనెలను పూర్తిగా తిరిగి అప్పగించాలి. అప్పుడు వాళ్ళు నువ్వు చెప్పినట్టుగా అవన్నీ ఇచ్చేస్తాం, వాళ్ళ నుండి ఏదీ ఆశించం అన్నారు. నేను యాజకులను పిలిచి వాళ్ళు వాగ్దానం చేసినట్టు జరిగిస్తామని వాళ్ళ చేత ప్రమాణం చేయించాను. నేను నా దుప్పటి దులిపి ఈ వాగ్దానం నెరవేర్చని ప్రతి వ్యక్తిని అతని ఇంట్లో ఆస్తిలో పాలు లేకుండా దేవుడు దులిపి వేస్తాడు గాక. ఆ విధంగా అలాంటి వాడు దులిపి వేసినట్టుగా అన్నీ పోగొట్టుకుంటాడు అని చెప్పాను. సమాజమంతా అలాగే జరుగుతుంది గాక అని చెప్పి యెహోవాను స్తుతించారు. ప్రజలంతా ఈ వాగ్దానం ప్రకారం చేశారు. నేను యూదా దేశంలో వారికి అధికారిగా వచ్చినప్పటి నుండి, అంటే అర్తహషస్త రాజు పాలనలో 20వ సంవత్సరం నుండి 32వ సంవత్సరం దాకా ఈ 12 సంవత్సరాలు అధికారిగా నాకు రావలసిన ఆహార పదార్థాలను నేనుగాని నా బంధువులు గాని తీసుకోలేదు. అయితే నాకు ముందున్న అధికారులు ప్రజల నుండి ఆహారం, ద్రాక్షారసం 40 తులాల వెండి చెప్పున తీసుకుంటూ వచ్చారు. వారి సేవకులు కూడా ప్రజలపై అధికారం చెలాయించేవారు. అయితే దేవుని పట్ల భయభక్తులు ఉన్న కారణంగా నేనలా చెయ్యలేదు. నేను ఈ గోడ కట్టే పనిలో నిమగ్నమయ్యాను. నా పనివాళ్ళు కూడా నాతో కలిసి పనిచేస్తూ వచ్చారు. మేము భూములు ఏమీ సంపాదించుకోలేదు. నా భోజనం బల్ల దగ్గర మా చుట్టూ ఉన్న అన్యదేశాల నుండి వచ్చిన ప్రజలతో పాటు యూదులు అధికారులు మొత్తం 150 మంది మాతో కలిసి భోజనం చేసేవాళ్ళు. నా కోసం ప్రతిరోజు 1 ఎద్దు, 6 శ్రేష్టమైన గొర్రెలు భోజనం కోసం సిద్ధం చేసేవారు. ఇవి కాకుండా పిట్టలు 10 రోజులకొకసారి రకరకాల ద్రాక్షారసాలు సమృద్ధిగా సిద్ధపరిచేవారు. అయినప్పటికీ ఈ ప్రజలు ఎంతో కఠినమైన బానిసత్వం కింద ఉన్నందువల్ల అధికారిగా నాకు రావలసిన రాబడి నేను ఆశించలేదు. నా దేవా, నేను ఈ ప్రజల కోసం చేసిన అన్ని రకాల ఉపకారాలను బట్టి నన్ను జ్ఞాపకముంచుకుని కరుణించు. నెహెమ్యా 6వ అధ్యాయము. నెహెమ్యా మీద అసత్య ప్రచారము. నేను పగుళ్ళు ఏవీ లేకుండా గోడలు కట్టే పని పూర్తి చేశాను, ఇంకా తలుపులు నిలబెట్టలేదు. ఈ విషయం సన్బల్లాటుకు, టోబియాకు, అరబ్బువాడు గేసెంకు, ఇంకా మా శత్రువుల్లో మిగతా వారికి తెలిసింది. సన్బల్లటు, గేసెములు నాకు ఎలాగైనా కీడు తలపెట్టాలని చూశారు. ఓనో మైదానములో ఏదో ఒక చోట మనం కలుసుకుందాం రండి అని మాకు కబురు పంపారు. అప్పుడు నేను చేస్తున్న పని మహత్తరమైనది, ఆ పని ఆపేసి మీ దగ్గరికి ఎందుకు రావాలి అని నా మనుషులతో జవాబు పంపాను. వాళ్ళు అదే విధంగా 4 సార్లు నాకు కబురు పంపించారు. నేను కూడా ముందు చెప్పినట్టుగానే జవాబిచ్చాను. 5వసారి సన్బల్లటు తన పనివాడి ద్వారా ఒక బహిరంగ లేఖ నాకు పంపించాడు. ఆ ఉత్తరంలో యూదులపై రాజుగా ఉండాలని నువ్వు సరిహద్దు గోడలు కడుతున్నావు. ఆ కారణం వల్ల నువ్వు యూదులు కలిసి రాజు మీద తిరుగుబాటు చేయాలనుకుంటున్నారు. యూదులకు రాజు ఉన్నాడు. అది నిన్ను గూర్చి ప్రకటించడానికి యెరూషలేములో కొందరు ప్రవక్తలను నువ్వు నియమించావని, ఇంకా ఇతర విషయాలు రాజుకు తెలిసాయన్న పుకార్లు బయలుదేరాయి. అన్యజాతుల ప్రజల మధ్య ఈ పుకార్లు గెసెం లేవదీస్తున్నాడని తెలిసింది. కాబట్టి ఈ విషయాలన్నీ ఆలోచించడానికి మనం కలుసుకుందాం అని రాసి ఉంది. ఇలా చేస్తే మేము బెదిరిపోయి పనిచేయలేక నీరసించిపోతాం అని వాళ్ళు భావించారు. మేము ఎప్పటికీ ఇలాంటి పనులు చెయ్యం. వీటన్నిటినీ నీ మనస్సులో నువ్వే కల్పించుకున్నావు అని అతనికి జవాబు పంపాను. దేవా, ఇప్పుడు నా చేతులకు బలమియ్యి. తరువాత మెహతాబేలు మనవడు దెలయ్యా కొడుకు షెమయా ఇంటికి వచ్చాను. అతన్ని అతడి ఇంట్లోనే నిర్బంధించారు. అతడు రాత్రివేళ నిన్ను చంపడానికి వాళ్ళు వస్తారు. మనం దేవుని మందిరం లోపలికి వెళ్ళి తలుపులు వేసుకుందాం రా అని నాతో అన్నాడు. నేను నాలాంటి వాడు పారిపోవచ్చా? ఇంతటి వాడినైన నేను నా ప్రాణం కాపాడుకోవడానికి ఆలయం లోపలి భాగంలోకి వెళ్ళవచ్చా? నేను ఆలయంలోకి రాను అన్నాను. అప్పుడు సమయా ద్వారా దేవుడు ఈ మాట చెప్పించలేదని టోబియా సన్బల్లాటులు అతనికి డబ్బిచ్చి నా గురించి ఇలా చెప్పించారని స్పష్టంగా తెలుసుకున్నాను. నన్ను భయపెట్టడానికి వారు అలా చేశారు. అతడు చెప్పినట్టు చేసి నేను పాపంలో పడిపోతానని వాళ్ళు భావించారు. నేనలా చేస్తే నా పేరు పాడు చేసి నన్ను అవమానపరచవచ్చు అని వారి ఉద్దేశం. నాకు వ్యతిరేకంగా వారు చేసిన పనులన్నీ గుర్తుంచుకో. నా దేవా, టోబియా సన్బల్లాటులను గుర్తుంచుకో. నన్ను భయపెట్టాలని చూస్తున్న నొవద్యా అనే స్త్రీ ప్రవక్తను, తక్కిన ప్రవక్తలను జ్ఞాపకం చేసుకో. గోడల కట్టడం పూర్తి. ఈ విధంగా ఏలూలు నెల 25వ తేదీన, అంటే 52 రోజులకు సరిహద్దు గోడలు కట్టడం పూర్తి అయ్యింది. అయితే మా శత్రువులు చుట్టూ ఉన్న ఇతర రాజ్యాల ప్రజలు జరిగిన పని చూసి ఎంతో భయపడ్డారు. మా దేవుని సహాయం వల్లనే ఈ పని మొత్తం జరిగిందని వాళ్ళు తెలుసుకున్నారు. ఆ రోజుల్లో యూదుల ప్రముఖులు టోబియాకు మాటిమాటికి ఉత్తరాలు రాశారు. అతడు కూడా వాళ్లకు జవాబులు రాస్తున్నాడు. అతడు అరహు కొడుకు సెకనియాకు అల్లుడు. అదీగాక అతని కొడుకు యోహానాను బెరక్యా కొడుకు మెషుల్లాము కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. కాబట్టి యూదుల్లో చాలామంది అతని పక్షంగా ఉంటామని ప్రమాణం చేశారు. వాళ్ళు నా సమక్షంలో అతడి మంచి లక్షణాలు గురించి చెబుతూ వచ్చారు. నేను చెప్పిన మాటలు కూడా అతనికి తెలియజేశారు. నన్ను భయపెట్టడానికే టోబియా ఉత్తరాలు పంపాడు. నెహెమ్యా 7వ అధ్యాయము. నేను సరిహద్దు గోడలు కట్టి తలుపులు నిలబెట్టిన తరువాత కాపలా కాసేవాళ్లను, గాయకులను, లేవీయులను నియమించాను. తరువాత నా సహోదరుడు హనాని, కోట అధికారి హననియాలకు యెరూషలేం బాధ్యతలు అప్పగించాను. హననియా అందరికంటే ఎక్కువగా దేవుడంటే భయం గల నమ్మకమైన వ్యక్తి. అప్పుడు నేను బాగా పొద్దెక్కేదాకా యెరూషలేము ద్వారాలు తెరవవద్దు, ప్రజలంతా దగ్గరగా నిలబడి ఉన్నప్పుడు ద్వారపాలకులు తలుపులు మూసి వాటికి అడ్డగడియలు పెట్టాలి. అంతేకాక యెరూషలేములో నివాసముండే వారంతా తమ వంతుల ప్రకారం తమ ఇళ్లకు ఎదురు కాపలా కాసేలా నియమించుకోవాలి అని చెప్పాను. తిరిగి వచ్చిన వారి జాబితా: ఇప్పుడు పట్టణం విశాలంగా పెద్దదిగా ఉంది. జనాభా కొద్దిమందే ఉన్నారు. ఎవరూ ఇంకా ఇల్లు కట్టుకోలేదు. ప్రధానులను, అధికారులను, ప్రజలను వంశాలి వారిగా సమకూర్చి జనాభా లెక్క సేకరించాలని నా దేవుడు నా హృదయంలో ఆలోచన పుట్టించాడు. ఆ సమయంలో మొదట తిరిగి వచ్చిన వారి గురించి రాసిన వంశావళి ఉన్న గ్రంథం నాకు కనబడింది. అందులో రాసి ఉన్న వంశావళులు ఇవి: బబులోను రాజు నెబుకద్నెజరు చెరలోకి తీసుకుపోగా తిరిగి యెరూషలేము, యూదాదేశములోని తమ తమ పట్టణాలకు తిరిగి వచ్చిన జెరుబ్బాబేలు, యేషువ, నెహెమ్యా, అజరియా, రయమ్యా, నహమాని, మొర్దికై, బిల్షాను, మిస్పరేతు, బిగ్వయి, నెహోము, బయానా అనే వాళ్లతో పాటు తిరిగి వచ్చిన ఇశ్రాయేలీయుల జనసంఖ్య ఇదే. పరోషు వంశం వారు 2172 మంది. సెఫట్యా వంశం వారు 372 మంది. అరహు వంశం వారు 652 మంది. యేషువ యోవాబు వంశాల్లోని పహత్మోయాబు కుటుంబీకులు 2818 మంది. ఏలాము వంశం వారు 1254 మంది. జత్తు వంశం వారు 845 మంది. జక్కయి వంశం వారు 760 మంది. బిన్నూయి వంశం వారు 648 మంది. బేబై వంశం వారు 628 మంది. అజ్గాదు వంశం వారు 2322 మంది. అదోనీకాము వంశం వారు 667 మంది. బిగ్వయి వంశం వారు 2067 మంది. ఆదీను వంశం వారు 655 మంది. హిజ్కియా బంధువైన ఆటేరు వంశం వారు 98 మంది. అషూము వంశం వారు 328 మంది. బేజయి వంశం వారు 324 మంది. అరీపు వంశం వారు 112 మంది. గిబియోను వంశం వారు 95 మంది. బెత్లహేముకు చెందిన నెటూపా వంశం వారు 188 మంది. అనాతోతు గ్రామం వారు 128 మంది. బెజెత్మావెతు గ్రామం వారు 42 మంది. కిరియాత్యారియము, కెఫీరా, బెయేరోతు గ్రామాల వారు 743 మంది. రమా, గెబా గ్రామాల వారు 621 మంది. మిక్మాసు గ్రామం వారు 122 మంది. బేతేలు, హాయి గ్రామాల వారు 123 మంది. రెండవ నెబో గ్రామం వారు 52 మంది. రెండవ ఏలాము గ్రామం వారు 1254 మంది. హరీము వంశం వారు 320 మంది. ఎరుకో వంశం వారు 345 మంది. లోదు, హదీదు, ఓనో వంశాల వారు 721 మంది. సెనాయా వంశం వారు 3930 మంది. యాజకుడు యేషువ కుటుంబీకుడైన యదాయా వంశం వారు 973 మంది. ఇమ్మేరు వంశం వారు 1052 మంది. పషూరు వంశం వారు 1247 మంది. హరీము వంశం వారు 1017 మంది. లేవీ గోత్రికులైన యేషువ, హుదవ్యా, కద్మియేలు వంశాల వారు 74 మంది. పాటలు పాడే ఆసాపు వంశం వారు 148 మంది. ద్వారపాలకులైన షల్లూము, ఆటేరు, టల్మోను, అక్కూబు, అటీటా, షోబయి వంశాల వారు 138 మంది. నితీనీయులైన జీహా, హాసూపా, టబ్బాయేతు వంశాల వారు, కెరోషు, సియాహా, పాదోను వంశాల వారు, లెబానా, అగాబా, సల్మయి వంశాల వారు, ఆనాను, గిద్దేలు, గహారు వంశాల వారు, రెవాయా, రెజీను, నికోదా వంశాల వారు, గజ్జాము, ఉజ్జా, పాసియా వంశాల వారు, బేసాయి, మెహూనీము, నెపూసేసీము వంశాల వారు, బక్షుకు, అకూపా, అర్హూరు వంశాల వారు, బజ్లీతు, మెహీదా, అర్షా వంశాల వారు, బర్కోసు, సిసేరా, తెమహు, నెజీయహు, అటీపా వంశాల వారు, సొలోమోను సేవకుల దాసుల వంశాల వారు, సోటయి వంశం వారు, సుపేరతు, పెరూదా వంశాల వారు, యహలియా, దర్కోను, గిద్దేలు వంశాల వారు, సెఫట్యా, హట్టీలు, జబాయిం బంధువు పొకేరతు, ఆమోను వంశాల వారు, దేవాలయ సేవకులందరూ సొలోమోను దాసుల వంశాల వారు 392 మంది. తెల్మేలహు, తెలహర్ష, కెరూబు, అదోను, ఇమ్మేరు మొదలైన గ్రామాల నుండి కొందరు వచ్చారు. కాని వాళ్ళు తమ పూర్వీకుల కుటుంబాలు, వంశాలు ఇశ్రాయేలు గోత్రాల్లో ఉన్నట్టు రుజువులు చూపించలేకపోయారు. వీళ్ళెవరంటే దెలయ్యా, టోబియా, నిరోదా వంశాల వారు 642 మంది. అబయ్యా, అక్కోజు, బజ్జెల్లయి వంశాల వారు, అంటే గిలాదయుడు బజ్జెల్లయి కూతుళ్ళల్లో ఒక ఆమెను పెళ్లి చేసుకోవడం ద్వారా ఆ పేరుతో పిలువబడిన బజ్జెల్లయి వంశస్థులు యాచక సంతానం వారు వంశావళి గ్రంథంలో తమ పేర్లు వెతికారు గాని అవి కనబడలేదు. కాబట్టి వారిని అపవిత్రమైన వారిగా ఎంచి యాజకుల జాబితా నుండి తొలగించారు. ఉరీము, తుమ్మీము ధరించగల ఒక యాజకుణ్ణి నియమించేదాకా దేవునికి ప్రతిష్ఠితమైన పదార్థాలను తినకూడదని ప్రజల అధికారి వాళ్లకు ఆదేశించాడు. అక్కడ సమకూడిన ప్రజలంతా మొత్తం 42,360 మంది. వీరు కాకుండా వీరి పనివారు పనికెత్తలు 7,337 మంది. గాయకుల్లో స్త్రీలు పురుషులు కలిపి 245 మంది. వారి దగ్గర 736 గుర్రాలు, 245 కంచరగాడిదలు, 435 ఒంటెలు, 6,720 గాడిదలు ఉన్నాయి. వంశాల నాయకుల్లో కొందరు పని కోసం ఆర్థిక సహాయం చేశారు. అధికారి 120 తులాల బంగారం, 50 పల్లాలు, 530 యాజక వస్త్రాలు ఖజానాలో జమ చేశాడు. వంశాల ప్రముఖుల్లో కొందరు 2,400 తులాల బంగారం, 1,400,000 తులాల వెండి ఖజానాలోకి ఇచ్చారు. మిగతా ప్రజలు ఇచ్చినవి 2,400 తులాల బంగారం, 1,272,720 తులాల వెండి, 67 యాజక వస్త్రాలు. అప్పుడు యాజకులు, లేవీ గోత్రం వారు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయ సేవకులు, ప్రజల్లో కొందరు ఇశ్రాయేలీయులంతా 7వ నెలకల్లా తమ తమ గ్రామాల్లో కాపురం ఉన్నారు. నెహెమ్యా 8వ అధ్యాయము. ధర్మశాస్త్ర గ్రంథాన్ని ఎజ్రా చదివి వినిపించడం. అప్పుడు ప్రజలంతా ఒకే ఉద్దేశంతో నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానంలో సమకూడారు. యెహోవా ఇశ్రాయేలీయులకు ఆజ్ఞాపించిన మోషే ధర్మశాస్త్ర గ్రంథాన్ని తీసుకురమ్మని ఎజ్రా శాస్త్రితో చెప్పారు. ఎజ్రా 7వ నెల మొదటి రోజున గ్రంథాన్ని చదువుతుండగా అర్థం చేసుకోగలిగే స్త్రీ పురుషులు కలిసి ఉన్న సమూహం ఎదుటికి ఆ ధర్మశాస్త్ర గ్రంథం తెచ్చాడు. అతడు నీటి ద్వారం ఎదురుగా ఉన్న మైదానములో ఉదయం నుండి మధ్యాహ్నం దాకా నిలబడి ఉన్న ఆ స్త్రీ పురుషులకు, అంటే జ్ఞానంతో దాన్ని అర్థం చేసుకోగల వారందరికీ వినిపించాడు. ప్రజలంతా ఆ ధర్మశాస్త్ర గ్రంథాన్ని శ్రద్ధగా విన్నారు. ఆ పని కోసం చెక్కతో చేసిన ఎత్తైన వేదిక మీద ఎజ్రా నిలబడ్డాడు. అతని కుడివైపు మతిత్యా, షెమా, అనాయా, ఊరియా, హిల్కియా, మైసయ్యా అనేవాళ్ళు, ఎడమవైపు పెదాయా, మిషాయేలు, మల్కియా, ఆష్యోము, అష్బద్ధానా, జకర్యా, మిషుల్లాము అనేవాళ్ళు నిలబడ్డారు. అప్పుడు అందరికంటే ఎత్తైన వేదికపై ఎజ్రా నిలబడి ప్రజలంతా చూస్తుండగా గ్రంథం తెరిచాడు. ప్రజలంతా లేచి నిలబడ్డారు. ఎజ్రా గొప్ప దేవుడని యెహోవాను స్తుతించినప్పుడు ప్రజలంతా తమ చేతులు పైకెత్తి ఆమేన్, ఆమేన్ అని కేకలు వేస్తూ క్రిందికి నేలవైపుకు తమ తలలో వంచుకుని యెహోవాకు నమస్కరించారు. ప్రజలు ఇలా నిలబడి ఉన్న సమయములో యేషువ, బానీ, సెరేబ్యా, యామీను, అక్కూబు, షబ్బేతై, హోదియా, మైసయ్యా, కెలీట, అజరియా, యజోబాదు, హనాను, పెలాయా, లేవీయులు ధర్మశాస్త్రం అర్థాన్ని, భావాలను వారికి తెలియజేశారు. ఆ విధంగా ప్రజలు మరింత స్పష్టంగా అర్థం చేసుకుని గ్రహించగలిగేలా గ్రంథాన్ని చదివి వినిపించి వాటి సారాంశం తెలియజేశారు. ధర్మశాస్త్ర గ్రంథములోని విషయాలు గ్రహించిన ప్రజలు బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టారు. అధికారి నెహెమ్యా, యాజకుడు, శాస్త్రి అయిన ఎజ్రా ప్రజలకు వివరించే లేవీయులు వారితో, మీరు ఏడవద్దు, ఈ రోజు మీ దేవుడైన యెహోవాకు కేటాయించిన రోజు అని చెప్పారు. అప్పుడు నెహెమ్యా, బయలుదేరండి, కొవ్విన మాంసం తినండి, ఏదైనా తీయటిది తాగండి, ఇప్పటిదాకా తమ కోసం ఏమీ సిద్ధం చేసుకోని వాళ్లకు వాటాలు పంపించండి, ఎందుకంటే ఈ రోజు పరిశుద్ధమైనది, మీరు దుఃఖపడవద్దు, యెహోవాలో ఆనందమే మీ బలం అని చెప్పాడు. ఈ విధంగా లేవీయులు ప్రజలందరినీ ఓదార్చారు. మీరు దుఃఖించడం ఆపండి, చింతించకండి, ఇది పవిత్రమైన రోజు అన్నారు. ఆ తరువాత ప్రజలు తాము విన్న మాటలన్నీ గ్రహించి తినడానికి, తాగడానికి, లేనివారికి వాటాలు పంపించడానికి, సంతోషంగా గడపడానికి ఎవరి ఇళ్లకు వాళ్ళు వెళ్లారు. 2వ రోజు ప్రజల పెద్దల్లో ప్రముఖులు, యాజకులు, లేవీయులు ధర్మశాస్త్ర గ్రంథములోని విషయాలు తెలుసుకోవాలని ఆచార్యుడు ఎజ్రా దగ్గర సమకూడారు. యెహోవా మోషేకు అనుగ్రహించిన గ్రంథం పరిశీలించినప్పుడు 7వ నెలలో జరిగే పండగ సమయములో పర్ణశాలల్లో గడపాలని రాసి ఉన్నట్టు వారు కనుగొన్నారు. వాళ్ళు యెరూషలేములో తమ పట్టణాల్లో ఈ విధంగా చాటింపు వేయించారు. గ్రంథములో రాసి ఉన్నట్టు మీరు కొండలకు వెళ్ళి ఒలీవ చెట్ల కొమ్మలు, అడవి ఒలీవ చెట్ల కొమ్మలు, గొంజి చెట్ల కొమ్మలు, ఈత చెట్ల కొమ్మలు, గుబురుగా ఉండే రకరకాల చెట్ల కొమ్మలు తీసుకువచ్చి పర్ణశాలలు కట్టాలి. కాబట్టి ప్రజలు వెళ్లి కొమ్మలు తెచ్చి అందరూ తమ తమ ఇళ్ల మీద, వాకిళ్లలో, మందిరం పరిసరాల్లో, నీటి ద్వారం వీధిలో, ఎఫ్రాయిము ద్వారం వీధిలో పర్ణశాలలు కట్టారు. చెర నుండి తిరిగి వచ్చిన వాళ్ళంతా పర్ణశాలలు కట్టుకుని వాటిలో ఉన్నారు. అందరూ ఆనందించారు. నూను కొడుకు యెహోషువ జీవితకాలం తరువాత నుండి ఇప్పటి వరకు ఇశ్రాయేలీయులు ఈ విధంగా చెయ్యలేదు. అంతేకాకుండా మొదటి రోజు నుండి ఏడవ రోజు వరకు ప్రతిరోజూ ఎజ్రా దేవుని ధర్మశాస్త్ర గ్రంథం చదివి వినిపిస్తూ వచ్చాడు. వాళ్ళు ఇలా వారంపాటు ఈ పండగ రోజులు ఆచరించారు. తరువాత 8వ రోజున నిర్ణయించిన క్రమం ప్రకారం పవిత్ర సమావేశంలో సమకూడారు. నెహెమ్యా 9వ అధ్యాయము. ఎజ్రా ప్రార్థన. అదే నెల 24వ తేదీన ఇశ్రాయేలీయులు ఉపవాసముండి గోనెపట్టలు కట్టుకుని తలల మీద దుమ్ము పోసుకుని సమావేశమయ్యారు. ఇశ్రాయేలీయులు వేరే జాతి ప్రజల్లో నుండి వేరైపోయి నిలబడి తమ పాపాలు, తమ పూర్వీకుల పాపాలు ఒప్పుకున్నారు. వారు ఒక పూటంతా అక్కడే నిలబడి దేవుడైన యెహోవా ధర్మశాస్త్ర గ్రంథం చదివించుకున్నారు. మరో పూట తమ పాపాలు ఒప్పుకుంటూ దేవుడైన యెహోవాకు స్తుతులు చెల్లిస్తూ వచ్చారు. లేవీయులైన యెషువ, బాని, కద్మీయేలు, సెబన్యా, బున్ని, సెరెబ్యా, బాని, కెనానీ అనేవాళ్ళు మెట్ల మీద నిలబడి తమ తలలు పైకెత్తి దేవుడైన యెహోవాను వేడుకున్నారు. అప్పుడు లేవీయులైన యెషువ, కద్మీయేలు, బాని, అషబ్నాయా, సెరెబ్యా, హోదియా, సెబన్యా, పెతహాయా అనే వాళ్ళు నిలబడి, సదాకాలం మీకు దేవుడిగా ఉన్న యెహోవాను స్తుతించండి అని కేకలు వేసి ఈ విధంగా స్తుతులు చెల్లించారు. సకల ఆశీర్వాదాలకు, ఘనతలకు మించిన నీ పవిత్రమైన నామానికి స్తుతులు. ఆకాశ మహాకాశాలను, అందులో ఉండే సైన్యాలను, భూమిని, భూమిపై ఉన్న సమస్తాన్ని, సముద్రాలను, వాటిలో ఉండే వాటిని సృష్టించి వాటన్నిటినీ కాపాడుతున్న అద్వితీయ దేవుడైన యెహోవావు నువ్వే. ఆకాశ సైన్యమంతా నీకు లోబడుతుంది. దేవా యెహోవా, అబ్రామును ఎన్నిక చేసుకుని కల్దీయుల ఊరు అనే ప్రాంతము నుండి అతన్ని బయటకు రప్పించి అతనికి అబ్రహాము అనే పేరు పెట్టినవాడివు నువ్వే. అతడు నమ్మకమైన మనస్సు గలవాడు గనక కనానీయులు, హిత్తీయులు, అమోరీయులు, పెరిజ్జీయులు, యోబూసీయులు, గిర్గాసీయులు అనే వాళ్ళ దేశాన్ని అతని సంతానానికి ఇస్తానని వాగ్దానం చేశావు. నీవు నీతిమంతుడివి గనక నువ్విచ్చిన మాట ప్రకారం జరిగించావు. ఐగుప్తులో మా పూర్వీకులు అనుభవించిన కష్టాలు నువ్వు చూశావు. ఎర్రసముద్రం దగ్గర వారి మొర విని కాపాడావు. ఫరో, అతని పరివారం, అతని దేశ ప్రజలు మా పూర్వీకుల పట్ల క్రూరంగా ప్రవర్తించినందువల్ల నువ్వు వారి ఎదుట సూచక క్రియలు, మహత్కార్యాలు కనపరిచావు. ఇప్పుడు నీవు ఘనత పొందుతున్నట్టు అప్పుడు కూడా ఘనత పొందావు. నువ్వు ఎన్నుకున్న నీ ప్రజలు చూస్తుండగా సముద్రాన్ని రెండు పాయలుగా చేసినందున వారు సముద్రం మధ్యలో ఆరిన నేలపై నడిచారు. లోతైన నీళ్లల్లో రాయి వేసినట్టు వారిని వెంటాడిన వాళ్లను లోతైన సముద్రంలో ముంచివేశావు. అంతేకాక పగటివేళ మేఘస్తంభంలా ఉండి రాత్రివేళ వాళ్ళు నడిచే మార్గంలో వెలుగు ఇవ్వడానికి అగ్నిస్తంభంలా ఉండి వాళ్లను తీసుకువెళ్లావు. సీనాయి కొండ పైకి దిగివచ్చి ఆకాశము నుండి వాళ్లతో మాట్లాడి వాళ్లకు నీతి విధులను, సత్యమైన ఆజ్ఞలను, మేలుకరమైన కట్టడలను, ధర్మాలను దయచేశావు. నీ సేవకుడు మోషే ద్వారా వాళ్లకు ఆజ్ఞలు, కట్టడలు, ధర్మశాస్త్రం నియమించి నీ పరిశుద్ధమైన విశ్రాంతి దినం ఆచరించాలని ఆజ్ఞ ఇచ్చావు. వారి ఆకలి తీరేలా ఆకాశము నుండి ఆహారం, దాహం తీర్చడానికి బండ నుండి నీళ్లు రప్పించావు. వాళ్లకు నువ్వు వాగ్దానం చేసిన దేశాన్ని స్వాధీనం చేసుకోవాలని ఆజ్ఞ ఇచ్చావు. అయితే వారు, మా పూర్వీకులు, గర్వంతో నీ ఆజ్ఞలకు లోబడకుండా వాటిని పెడచెవిని పెట్టారు. వారు విధేయత చూపకుండా తమ మనస్సులు కఠినపరుచుకుని వారి మధ్య నువ్వు చేసిన అద్భుతాలను మరిచిపోయారు. వారు బానిసులుగా గడిపిన దేశానికి తిరిగి వెళ్ళడానికి ఒక అధికారిని నియమించమని కోరుకుని నీపై తిరుగుబాటు చేశారు. అయితే నీవు దయా కనికరం ఉన్న దేవుడివి, సహనం అమితమైన జాలి చూపించేవాడివి. వారి అపరాధాలు క్షమించి వారిని విడిచిపెట్టకుండా కాపాడుతూ వచ్చావు. వారు ఒక పోత పోసిన దూడను తయారు చేసి ఐగుప్తు నుండి మమ్మల్ని రప్పించిన దేవుడు ఇదే అని చెప్పి నీకు తీవ్రమైన కోపం తెప్పించినప్పటికీ, వారు ఎడారిలో ప్రయాణిస్తుంటే పగటివేళ మేఘస్తంభం, రాత్రివేళ వారికి వెలుగు ఇచ్చేందుకు అగ్నిస్తంభం వారిపై నిలిచి ఉండేలా చేసి నీ అత్యంత కృప చూపించి వారిని కాపాడావు. వారికి ఉపదేశించడానికి దయగల నీ ఆత్మను ఇచ్చావు. నువ్వు కురిపించే మన్నాను ఆపివెయ్యలేదు. వారి దాహం తీర్చడానికి నీళ్లిచ్చావు. అరణ్యంలో వారికి ఏ లోటు లేకుండా 40 సంవత్సరాలు వాస్తవంగా వారిని పోషించావు. వారి బట్టలు చినిగిపోలేదు, వారి కాళ్ళు వాచిపోలేదు. అంతేకాక రాజ్యాలను, అన్యదేశ ప్రజలను వారికి లోపరిచి వేరే ప్రదేశాలు వారి స్వాధీనంలోకి వచ్చేలా చేశావు. వారు హెష్బోను రాజు సిహోను దేశాన్ని, బాషాను రాజు ఓగు దేశాన్ని ఆక్రమించుకున్నారు. వారి సంతానాన్ని ఆకాశములో ఉండే నక్షత్రాల వలె విస్తరింపజేసి వారి పూర్వీకులు వాగ్దానం చేసినట్టు వాగ్దాన భూమిని స్వాధీనం చేసుకునేలా ఆ దేశంలోకి రప్పించావు. ఆ సంతానం వారు ప్రవేశించి ఆ దేశాన్ని స్వాధీనపరుచుకున్నారు. కనాను దేశ నివాసులను, కనాను దేశాన్ని వారికి స్వాధీనపరిచి తమకు ఇష్టం వచ్చినట్టు చేసుకునేందుకు ఆ దేశాల రాజులను, ప్రజలను వారి వశం చేశావు. అప్పుడు వారు సరిహద్దు గోడలున్న పట్టణాలను, ఫలించే భూములను స్వాధీనం చేసుకున్నారు. అన్ని రకాల వస్తువులతో నిండి ఉన్న ఇళ్లను, తవ్వి ఉన్న బావులను, ద్రాక్షాతోటలను, ఒలీవ తోటలను, ఎంతో విస్తారంగా ఫలించే చెట్లను వశపరుచుకున్నారు. ఆ విధంగా వారు తిని తృప్తి పొందారు. నువ్వు చేసిన మహోపకారాన్ని బట్టి వారు ఎంతో సంతోషించి మంచి చెడ్డలు మరిచిపోయారు. వారు నీకు అవిధేయులై నీ మీద తిరుగుబాటు చేశారు. నువ్వు ఇచ్చిన ధర్మశాస్త్రాన్ని నిర్లక్ష్యం చేశారు. తమ ప్రవర్తన మార్చుకుని నీ వైపు తిరగాలని వారికి ప్రకటించిన నీ ప్రవక్తలను చంపి నీకు తీవ్రమైన ఆగ్రహం తెప్పించారు. అందువల్ల నువ్వు వాళ్ళను వారి శత్రువుల వశం చేశావు. ఆ శత్రువులు వారిని బాధించినప్పుడు, వారు కష్టాల పాలై నీకు మొర్రపెట్టినప్పుడు పరలోకములో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి వారి శత్రువుల చేతిలో నుండి వారిని తప్పించడానికి నీ కృపాబాహుల్యాన్ని బట్టి వారిని విడిపించే రక్షకులను పంపించావు. వారికి శాంతి సమాధానాలు లభించిన తరువాత నీ దృష్టికి విరోధంగా ద్రోహం చేసినప్పుడు వారిపై అధికారం చేసేలా తిరిగి వారి శత్రువుల చేతికి అప్పగించావు. వారు తిరిగి నీకు మొరపెట్టినప్పుడు పరలోకములో ఉన్న నువ్వు వారి మొర ఆలకించి నీ కృపను కనుపరిచి పలుమార్లు వారిని విడిపించావు. నీ ఆజ్ఞలను, కట్టడలను ఎవరైనా ఆచరిస్తే వాడు చనిపోకుండా జీవిస్తాడు. కాని వారు వాటిని మీరి పాపాలు చేశారు. నీ ధర్మశాస్త్రాన్ని అనుసరించి నడుచుకోవాలని నువ్వు హెచ్చరించినప్పటికీ వారు గర్వంతో నీ ఆజ్ఞలకు లోబడక నీ కట్టడలను నిర్లక్ష్యం చేసి పాపం చేసి నిన్ను తిరస్కరించారు. తమ మనస్సులను కఠినం చేసుకున్నారు, నీ మాట వినలేదు. నువ్వు అనేక సంవత్సరాలు వారిని సహించి నీ ప్రవక్తల ద్వారా నీ ఆత్మచేత వారిని హెచ్చరించినా వారు లక్ష్యపెట్టలేదు. అందువల్ల నువ్వు వాళ్ళని పొరుగు ప్రాంతాల ప్రజలకు అప్పగించేశావు. నువ్వు నిజంగా కృపా కనికరాలు ఉన్న దేవుడవు. నీ కనికరాన్ని బట్టి వారిని పూర్తిగా నాశనం కాకుండా కాపాడావు. మా దేవా, ఘనుడా, మహాపరాక్రమశాలి, ఆశ్చర్యకరుడా, నువ్వు చేసిన వాగ్దానం నిలబెడుతూ కృపచూపుతున్నావు. అష్షూరు రాజుల కాలం నుండి ఈనాటి వరకు మా మీదికి, మా రాజుల ప్రధానుల, మా పితరుల మీదికి, నీ ప్రజలందరి మీదికి వచ్చిన బాధలను నీ దృష్టిలో స్వల్పంగా ఎంచవద్దు. మా మీదికి వచ్చిన బాధలన్నిటినీ చూసినప్పుడు నువ్వు మా పట్ల అన్యాయంగా ప్రవర్తించలేదు. నువ్వు యథార్థంగానే ఉన్నావు. మేమే దుర్మార్గులయ్యాం. మా రాజులు, ప్రధానులు, యాజకులు, మా పూర్వీకులు నీ ధర్మశాస్త్రం అనుసరించి నడుచుకోలేదు. నువ్వు వారికి ఇచ్చిన హెచ్చరికలను, నీ ఆజ్ఞలను వారు పెడచెవిని పెట్టారు. వారు తమ రాజ్య పరిపాలన కాలంలో కూడా నువ్వు వారికి ఇచ్చిన ఫలవంతమైన విశాల దేశంలో నువ్వు చూపించిన కృపను అనుభవిస్తూ నిన్ను సేవించలేదు, మనసు మార్చుకోకుండా తమ దుష్ట ప్రవర్తన విడిచిపెట్టకుండా ఉన్నారు. దేవా, ఆలకించు, మేము బానిసత్వంలో ఉన్నాం. భూమి ఫలాలను, దాని సమృద్ధిని అనుభవించమని నువ్వు మా పూర్వీకులకు అనుగ్రహించిన భూమి మీద మేము బానిసలుగా బతుకుతున్నాం. మా పాపాలను బట్టి నువ్వు మా మీద నియమించిన రాజులకు మా భూముల్లో పండిన పంటలు సమృద్ధిగా దొరుకుతున్నాయి. వారు తమ ఇష్టం వచ్చినట్టు మా శరీరాల మీద, మా పశువుల మీద పెత్తనం చెలాయిస్తున్నారు. మేము చాలా ఇబ్బందులు పడుతున్నాం. ఇందువల్ల మేమంతా అంగీకరించి నిర్ణయించుకున్న దాన్ని బట్టి ఒక స్థిరమైన నిబంధన చేసుకుని రాయించుకున్నాం. ముద్రలు వేసిన నిబంధన పత్రాలపై మా ప్రధానుల, లేవీయుల, యాజకుల పేర్లు ఉన్నాయి. నెహెమ్యా 10వ అధ్యాయం. నిబంధనపై సంతకాలు. ముద్రలు వేసిన వారు ఎవరంటే హకల్యా కొడుకు అధికారి అయిన నెహెమ్యా, ముద్రలు వేసిన యాజకులు సిద్కియా, సెరాయా, అజరియా, ఇర్మియా, పషూరు, అమర్యా, మల్కియా, హట్టూసు, సెబన్యా, మల్లూకు, హరీము, మెరేమోతు, ఒబద్యా, దానియేలు, గిన్నేతోను, బారూకు, మెషుల్లాము, అబియా, మియామీను, మయజ్జా, బిల్గయి, సెమయా, వీరంతా యాజక ధర్మం నిర్వహించేవారు. లేవీ గోత్రికుల నుండి అజన్యా మనవడు, యేషువ, ఎనాదాదు కొడుకులు బిన్నూయి, కద్మియేలు, వారి బంధువులు సెబన్యా, హోదియా, కెలీట, పెలయా, హనాను, మీకా, రెహూబు, అషబ్యా, జక్కూరు, సెరబ్యా, సెబన్యా, హూదియా, బాని, బెనీను అనేవాళ్ళు. ప్రజల్లో ప్రధానుల నుండి పహత్మోయాబు, ఏలాము, జత్తు, బాని, బున్ని, అజ్గాదు, బేబై, అదోనియా, బిగ్వయి, అదీను, అటేరు, హిజ్కియా, అజ్జూరు, హోదియా, అషూము, బేజయి, హారీపు, అనాతోతు, నేబై మగ్పి, యాషు, మెషుల్లాము, హెజీరు, మెషేజా, బెయేలు, సాదోకు, యద్దూవా, పెలట్యా, హనాను, ఆనయ, హోషియా, అనన్యా, అషూబు, హల్లోహేషు, పిల్హా, షోబేకు, రెహుము, అషబ్నా, మయసేయా, అహీయా, హానాను, ఆనాను, మల్లూకు, హరీము, బయనా అనేవాళ్ళు. ప్రజల్లో మిగిలిన వారు అంటే దేవుని ధర్మశాస్త్రానికి విధేయత చూపుతూ అన్యులతో కలవకుండా తమను తాము ప్రత్యేకపరచుకున్న యాజకులు, లేవీయులు, ద్వారపాలకులు, గాయకులు, దేవాలయంలో సేవ చేసేవారంతా దేవుని సేవకుడైన మోషే నియమించిన దేవుని ధర్మశాస్త్ర ప్రకారం నడుచుకుంటూ ప్రభువైన యెహోవా నిబంధనలు, కట్టడలు ఆచరిస్తామని శపథం చేసి ఒట్టు పెట్టుకోవడానికి సమకూడారు. వారితో పాటు వారి భార్యలు, కొడుకులు, కూతుళ్ళు, తెలివితేటలున్న వారంతా తమ బంధువులతో ఏకమయ్యారు. మేము అన్యదేశాల ప్రజలకు మా కూతుళ్లను, వాళ్ళ కూతుళ్లను మా కొడుకులకు ఇచ్చిపుచ్చుకోమని ప్రమాణం చేశాం. అన్యదేశాల ప్రజలు విశ్రాంతి దినాన్ని గాని, పరిశుద్ధ దినాన్ని గాని అమ్మే వస్తువులను, భోజన పదార్థాలను కొనుక్కోమని, 7వ సంవత్సరంలో భూమిని సేద్యం చెయ్యకుండా విడిచిపెడతామని, ఆ సంవత్సరంలో మాకు రుణపడి ఉన్న వారి బాకీలు మాఫీ చేస్తామని నిర్ణయించుకున్నాం. ఇంకా మన దేవుని మందిరపు సేవ కోసం ప్రతి 7 తులం వెండిలో 3వ వంతు ఇస్తామని తీర్మానం చేసుకున్నాం. బల్ల మీద పెట్టే రొట్టె విషయంలో, నిత్యమూ కొనసాగే నైవేద్యం విషయంలో, దహనబలి విషయంలో, విశ్రాంతి దినం ఆచరించే విషయంలో, అమావాస్యల విషయంలో, నియామక పండగ విషయంలో, ప్రతిష్ట అయిన వస్తువుల విషయంలో, ఇశ్రాయేలీయుల ప్రాయచిత్త పాప పరిహారార్థ బలుల విషయంలో, మన దేవుని మందిరపు పని అంతటి విషయంలో ఆ విధముగా నడుచుకుంటామని నిర్ణయం తీసుకున్నాం. ఇంకా మా పూర్వీకుల వంశాచారం ప్రకారం ప్రతి 7 నిర్ణయించిన సమయాల్లో ధర్మశాస్త్ర గ్రంథములో రాసినట్టు దేవుడైన యెహోవా బలిపీఠంపై దహించడానికి దేవుని మందిరానికి కట్టెలు, అర్పణలు, యాజకుల నుండి లేవీయుల నుండి ప్రజల నుండి ఎవరెవరు తీసుకురావాలో చీట్లు వేసి నిర్ణయించుకున్నాం. మా భూమి సాగు నుండి సకల వృక్షాల నుండి ఫలాలు ప్రథమ ఫలాలు ప్రతి సంవత్సరము ప్రభువు మందిరానికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. ధర్మశాస్త్ర గ్రంథంలో రాసి ఉన్నట్టు మా కొడుకుల్లో మొదటి వారిని, మా పశువుల్లో మందల్లో తొలిచోలు పిల్లలను మన దేవుని మందిరములో పరిచర్య చేసే యాజకుల దగ్గరికి తీసుకురావాలని నిర్ణయించుకున్నాం. అంతేగాక మా పిండిలో ప్రథమ ఫలం, ప్రతిష్ఠితమైన అర్పణలు, అన్ని రకాల చెట్ల పళ్ళు, ద్రాక్షారసం, నూనె మొదలైన వాటిని మా దేవుని మందిరపు గదుల్లోకి యాజకుల దగ్గరికి తీసుకురావాలని, మా భూమి సాగులో పదవ వంతు లేవీయుల దగ్గరకు తీసుకురావాలని, అన్ని పట్టణాల్లో ఉన్న మా పంట సాగులో పదవ భాగాన్ని లేవీయులకు ఇవ్వాలని నిర్ణయించుకున్నాం. లేవీయులు పదవ వంతును తెచ్చినప్పుడు అహరోను సంతానం వాడైన ఒక యాజకుడు వారితో ఉండాలని, పదో వంతులో ఒక వంతు దేవుని మందిరములో ఉన్న ఖజానాలో జమ చెయ్యాలని నిర్ణయించుకున్నాం. ఇశ్రాయేలీయులు లేవీయుల ధాన్యం, కొత్త ద్రాక్షారసం, నూనె తెచ్చినప్పుడు పరిచర్య చేసే యాజకులు, ద్వారపాలకులు, గాయకులు వాటిని తీసుకుని పవిత్ర పాత్రలను ఉంచే ఆలయం గదుల్లో ఉంచాలి. మా దేవుని మందిరం పనులను నిర్లక్ష్యం చేయకూడదని నిర్ణయించుకున్నాం. నెహెమ్యా 11వ అధ్యాయం. యెరూషలేములో తిరిగి జన నివాసం. ప్రజల అధికారులు యెరూషలేములో నివాసం ఏర్పరచుకున్నారు. మిగిలిన ప్రజల్లో 10 మందిలో ఒకడు పరిశుద్ధ పట్టణం యెరూషలేములో నివసించాలని, మిగిలిన 9 మంది వేరువేరు పట్టణాల్లో నివసించాలని చీట్లు వేసి నిర్ణయించారు. యెరూషలేములో నివసించడానికి సంతోషంగా అంగీకరించిన వారిని ప్రజలు దీవించారు. ఇశ్రాయేలీయులు, యాజకులు, లేవీయులు, దేవాలయ సేవకులు, సొలొమోను సేవకుల వంశాల వారు, దేశంలో ప్రముఖులు యెరూషలేం, యూదా పట్టణాల్లో వారికి నిర్దేశించిన ప్రాంతాల్లో నివసించారు. యూదుల నాయకుల్లో కొందరు, బెన్యామీనీయుల నాయకుల్లో కొందరు యెరూషలేములో నివాసం ఏర్పరచుకున్నారు. యూదుల నాయకుల జాబితాలో ఉన్నవారు ఎవరంటే, జకరియా మనవడు, ఉజ్జియా కొడుకు అతాయా, జకరియా తండ్రి అమర్యా, అమర్యా తండ్రి సెఫట్యా, సెఫట్యా తండ్రి పెరేసు వంశీకుడైన మహలాలేలు, కొల్హేజే మనవడు బారూకు కొడుకు అయిన మయసేయా, కొల్హేజే తండ్రి అజయా, అజయా తండ్రి ఆదయా, ఆదయా తండ్రి యోయారేబు, యోయారేబు తండ్రి జకరియా, జకరియా షేలా వంశం వాడు. యెరూషలేములో నివసించిన పెరేసు వంశం వారు పరక్రమవంతులైన 468 మంది. బెన్యామీనీయుల వంశంలో ఉన్నవారు యావేదు మనవడు, మెషుల్లాము కొడుకు సల్లు, పెదయా కొడుకు యావేరు, కొలయా కొడుకు మయసయ్యా, మయసయ్యా కొడుకు కాలయా, ఇతీయేలు కొడుకు మయసయ్యా, మయసయ్యా కొడుకు యషయా. షల్లోను అనుసరించి వీరి అనుచరులు గబ్బయి, సల్లయి వీరంతా మొత్తం 928 మంది. జిక్రీ కొడుకు యావేలు వారికి నాయకుడిగా ఉన్నాడు. సెనూయా కొడుకు యూదా ఆ పట్టణపు అధికారుల్లో 2వ స్థానంలో ఉన్నాడు. యాజకుల్లో యోయారీబు కొడుకులు యోదయా, యాకీను, సెరాయా దేవుని మందిరములో అధిపతిగా ఉన్నాడు. ఇతడు మెషుల్లాము, సాదోకు, మొరాయోతు, అహీటూబుల పూర్వీకుల క్రమంలో హిల్కీయాకు పుట్టాడు. నిర్మాణ పని చేసిన వాళ్ళ బంధువులు 822 మంది. పూర్వీకులైన మల్కియా, పషూరు, జకర్యా, అమీజు, పెలల్యాల క్రమములో ఎరోహాముకు పుట్టిన ఆదయ. పెద్దల్లో ప్రముఖులైన ఆదయా బంధువులు 242 మంది. పూర్వీకులైన ఇమ్మేరు, మిషిల్లేమోతే, అహాజయుల క్రమములో అజరేలుకు పుట్టిన అమస్సయి, పరక్రమం గలవారి బంధువులు 128 మంది. వీరి నాయకుడు హగ్గేదొలేము కొడుకు జబ్దియేలు. లేవీయుల నుండి షెమయా, ఇతడు అజ్రీకాము మనవడు, అషూబు కొడుకు, అజ్రీకాము అషబ్యా కొడుకు, అషబ్యా బున్నీ కొడుకు. లేవీయుల్లో ప్రముఖులైన సబ్బతై, యజూబాదులకు దేవుని మందిరం బయటి పనులు నిర్వహించే అధికారం ఇచ్చారు. ఆసాపుకు పుట్టిన జబ్దీకి మనవడు, మీకా కొడుకు అయిన మతన్యా ప్రార్థన స్తుతిగీతాల నిర్వహణలో ప్రవీణుడు. అతనికి సహాయులుగా తన సహోదరుల్లో బక్బూక్యా, యదూతు కొడుకు గాలాలు మనవడు సమ్మయి కొడుకు అబ్దా ఉన్నారు. పరిశుద్ధ పట్టణంలో నివాసమున్న లేవీయుల సంఖ్య 284 మంది. ద్వారపాలకులు అక్కూబు, తల్మోను ద్వారాల దగ్గర కాపలా ఉండేవారు 172 మంది. ఇశ్రాయేలీయుల్లో మిగిలిపోయిన యాజకులు, లేవీయులు, ఇతరులు అన్నీ యూదా పట్టణాల్లో ఎవరి వంతులో వారు ఉండిపోయారు. దేవాలయ పనివారు ఒపేలులో నివసించారు. వారిలో ప్రముఖులు జీహా, గిష్పా అనేవాళ్ళు. యెరూషలేములో ఉన్న లేవీయులకు నాయకుడు ఉజ్జి, ఇతడు మీకా మనవడు. మత్తన్యా కొడుకు అసభ్యాకు పుట్టిన బానీ కొడుకు ఆసాపు సంతానం వాళ్ళు గాయకులు. దేవుని మందిరం పనులు పర్యవేక్షించే వారిపై అధికారులు. వీరు చేయాల్సిన పని ఏమిటంటే గాయకులు నిర్ణయించిన సమయములో తమ వంతుల ప్రకారం క్రమంగా పనిచేసేలా చూడాలి. రాజు నిర్ణయించిన రోజువారీ పనులు క్రమంగా జరిగించాలి. యూదా గోత్రం వాడైన జెరహు వంశంలో పుట్టిన మిషేజెబియేలు కొడుకు పెతహాయా ప్రజల ఫిర్యాదులు పరిష్కరించే పనిలో రాజు దగ్గర ఉన్నాడు. గ్రామాల పొలాల విషయంలో యూదా వంశం వారిలో కొందరు క్రియాతర్బా దానికి చెందిన ఊళ్ళల్లో, దీబోను దానికి చెందిన ఊళ్ళల్లో, యకబ్సియేలు దానికి చెందిన ఊళ్ళల్లో నివసించారు. ఇంకా యేషువ, మెలేదా, బెత్పేలెతు ఊళ్ళల్లో అజర్షువాలు, బెయర్సబా దానికి చెందిన ఊళ్ళల్లో, సిక్లాగులో మెకోనాలకు చెందిన ఊళ్ళల్లో, ఎన్రిమ్మోను, జోరియా, ఎర్మోతు ఊళ్ళల్లో, జానోహ, అదుల్లాము వాటికి చెందిన ఊళ్ళల్లో, లాకీసులో ఉన్న పొలంలో, అజేకా దానికి చెందిన ఊళ్ళల్లో నివాసం ఉన్నారు. బెయర్సబా నుండి ఇన్నోములోయదాకా వారు నివసించారు. గెబా నివాసులైన బెన్యామీనీయులు మిక్మాషులో, హాయిలో, బేతేలు వాటికి చెందిన ఊళ్ళల్లో, అనాతోతులో, నోబులో, అనన్యాలో, ఆసోరులో, రామాలో, గితీయుములో, హాదీదులో, జెబుయోములో, నెబల్లాటులో, లోదులో, పనివారిలోయ అని పిలిచే ఓనోలో నివసించారు. లేవీ గోత్రికుల గుంపులో యూదా, బెన్యామీను గోత్రాల వారు కొన్ని భాగాలు పంచుకున్నారు. నెహెమ్యా 12వ అధ్యాయము. యాజకులు, లేవీయులు. షయల్తీయేలు కొడుకు జెరుబ్బాబెలుతో వచ్చిన యాజకులు, లేవీయులు వీరే: యేషువ, సెరయా, ఇర్మియా, ఎజ్రా, అమర్యా, మల్లూకు, హట్టూషు, సెకన్యా, రెహూము, మెరేమోతు, ఇద్దో, గిన్నేతోను, అబియా, మియామీను, మయద్యా, బిల్గా, షెమయా, యోయోరేబు, యదయా, సల్లు, ఆమోకు, హిల్కియా, యదయా అనేవాళ్ళు. వీళ్ళంతా యేషువ రోజుల్లో యాజకుల్లో, వారి బంధువుల్లో ప్రముఖులుగా ఉన్నారు. లేవీయులలో ఇంకా యేషువ, బిన్నూయి, కద్మియేలు, షెరెబ్యా, యూదా కృతజ్ఞత పాటలు పాడే పరిసర్యలో ముఖ్యుడైన మత్తన్యా, అతని బంధువులు బక్బూక్యా, ఉన్ని వారి బంధువులు, వారికి ముందు వరుసలో నిలబడి పాటలు పాడేవాళ్ళు, యేషువ కొడుకు యయోకీము, యయోకీము కొడుకు ఎలియాషీబు, ఎలియాషీబు కొడుకు యయోదాను, యయోదా కొడుకు యోనాతాను, యోనాతాను కొడుకు యద్దూవా. యయోకీము రోజుల్లో పూర్వీకుల కుటుంబాలకు నాయకులుగా ఉన్న యాజకులు ఎవరంటే, సెరాయా కుటుంబానికి మెరాయా, ఇర్మియా కుటుంబానికి హనన్యా, ఎజ్రా కుటుంబానికి మెషుల్లాము, అమరియా కుటుంబానికి యహోహానా, మెలీకు కుటుంబానికి యోనాతాను, సెబన్యా కుటుంబానికి యోసేపు, హారీము కుటుంబానికి ఆజ్నా, మెరాయుతు కుటుంబానికి హెల్కయి, ఇద్దో కుటుంబానికి జకరియా, గిన్నేతోను కుటుంబానికి మెషుల్లాము, అబియా కుటుంబానికి జిక్రీ, మినియామీను, మెపద్యా కుటుంబాలకు పిల్టయి, బిల్గా కుటుంబానికి షమ్మూయా, షమయా కుటుంబానికి యహోనాతాను, యోయారీబు కుటుంబానికి మెతెన్యే, యదయా కుటుంబానికి ఉజ్జి, సల్లయి కుటుంబానికి కల్లయి, ఆమోకు కుటుంబానికి ఏబేరు, హిల్కియా కుటుంబానికి అషబ్యా, యదయా కుటుంబానికి నతనేలు. లేవీయులకు సంబంధించి ఎలియాషీబు, యయోదా, యోహానాను, యద్దూబా కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. పారసీకరాజు దర్యావేసు పాలన కాలంలో కూడా వీరే కుటుంబ యాజకులుగా ఉన్నారు. ఎల్యాషీబు కొడుకు యోహానాను రోజుల వరకూ అనుదిన కార్యక్రమ వివరాలు రాసే గ్రంథంలో వారు లేవీయుల కుటుంబ యాజకులుగా నమోదయ్యారు. దేవుని సేవకుడైన దావీదు ఆజ్ఞ ప్రకారం స్తుతిగీతాలు పాడే వంతు లేవీయుల కుటుంబ యాజకులైన అషబ్యా, సెరెబ్యా, కద్మీయేలు కొడుకు యేషువాలకు వారికి ఎదురుగా నిలబడి పాడే వంతు వారి బంధువులకు నియమించారు. మత్తన్యా, బక్బూక్యా, ఒబద్యా, మెషుల్లాము, తల్మోను, అక్కూబు అనేవాళ్ళు ఆలయ ద్వారాల సమీపంలో పదార్థాలు నిల్వ చేసే గదులకు కాపలాదారులుగా ఉన్నారు. యజోదాకు మనవడు యేషువా కొడుకు యయాకీము రోజుల్లోనూ, అధికారి అయిన నెహెమ్యా రోజుల్లోనూ యాచకుడు, శాస్త్రి అయిన ఎజ్రా రోజుల్లోనూ వీరు ఆ పని చేస్తూ వచ్చారు. యెరూషలేము గోడలను ప్రతిష్ఠించడం. యెరూషలేము సరిహద్దు గోడల ప్రతిష్ట సమయంలో వీళ్ళు ఆ కార్యక్రమం స్తుతి గీతాలతో, పాటలతో, తంతి వాయిద్యాలతో, మేళతాళాలతో ఆర్భాటంగా జరిగించడానికి అన్ని పరిసర గ్రామాల నుండి లేవీయులను యెరూషలేముకు రప్పించే పని చేపట్టారు. అప్పుడు గాయకుల వంశాల సంతానం యెరూషలేము చుట్టూ ఉన్న ప్రాంతాల నుండి నెటోపాతీయుల గ్రామంలో నుండి సమకూడి వచ్చారు. యెరూషలేము చుట్టూ గాయకులు తమ గ్రామాలు కట్టుకుని ఉండడం వల్ల గిల్గాలు కుటుంబము నుండి, గెబా, అజ్మావెతు ప్రాంతాల నుండి ప్రజలు తరలివచ్చారు. యాజకులు, లేవీయులు మొదటగా తమను తాము పవిత్రం చేసుకున్నారు. తరువాత ప్రజలను, ద్వారాలను, గోడలను శుద్ధి చేశారు. తరువాత నేను యూదుల ప్రముఖులను గోడ మీదకి ఎక్కించాను. స్తుతిగీతాలు పాడేవారిని రెండు పెద్ద గుంపులుగా విభజించాను. ఒక గుంపు చెత్తద్వారం కుడివైపు గోడ మీద నిలబడ్డారు. వారితో పాటు వషయ్యా, యూదుల ప్రముఖుల్లో సగం మంది వెళ్లారు. ఇంకా అజర్యా, ఎజ్రా, మెషుల్లాము, యూదా, బెన్యామీను, షెమయాయు, ఇర్మియా అనేవాళ్లు కూడా గోడ ఎక్కారు. సెమయా మనవడు యోనాతాను కొడుకు జకరియాతో కలిసి కొందరు యాజకుల కొడుకులు బాకాలు ఊదుతూ వెళ్లారు. ఆసాపు కొడుకు జక్కూరు, జక్కూరు కొడుకు మేకాయా, మేకాయా కొడుకు మత్తన్యా, మతనియా కొడుకు షెమయా, షెమయా, అజరేలు, మిలాలై, గిలాలై, మాయి, నెతానేలు, యూదా, అనానీ అనేవాళ్ళు అతని బంధువులు. వీళ్ళు దైవసేవకుడు దావీదు నియమించిన వాయిద్యాలు మోగిస్తూ వెళ్లారు. ఆచార్యుడైన ఎజ్రా వారికి ముందుగా నడిచాడు. వాళ్ళు తమకు ఎదురుగా ఉన్న ఊటద్వారం దగ్గర దావీదు పట్టణం మెట్లపై నుండి ఆ పట్టణము దాటి గోడ వెంట తూర్పు దిశగా నీటి ద్వారం దాకా వెళ్లారు. కృతజ్ఞతాస్తుతి గీతాలు పాడేవాళ్ల రెండవ గుంపు వారికి ఎదురుగా బయలుదేరింది. గోడపై ఉన్న సగం మంది అగ్నిగుండాల గోపురం అవతల నుండి వెడల్పు గోడ దాకా వెళ్లారు. వారితో కలిసి నేను కూడా వెళ్లాను. ఆ గుంపు వాళ్ళు ఎఫ్రాయిము ద్వారం మీదుగా వెళ్లి పాత ద్వారాన్ని, మత్స్యపు ద్వారాన్ని, అనన్యేలు గోపురాన్ని, మేయా గోపురాన్ని దాటి వెళ్లి గొర్రెల ద్వారం వరకు ఎక్కి బందీగృహం ద్వారం దగ్గర నిలిచారు. ఆ విధంగా దేవుని ఆలయంలో కృతజ్ఞత గీతాలు పాడేవాళ్ళ రెండు గుంపులు, నేను, నాతో పాటు ఉన్న అధికారుల్లో సగం మంది నిలబడి ఉన్నాం. యాజకులు ఎల్యాకీము, మయిసేయా, మిన్యామీను, మీకయా, ఎల్యోయేనై, జకరియా, అనన్యా బాకాలు చేతబట్టుకుని ఉన్నారు. ఇజ్రాహాయి అనేవాడి ఆధ్వర్యంలో గాయకులు మయిసేయా, షెమయా, ఎలియాజరు, ఉజ్జి, యెహోహానాను, మల్కియా, ఏలాము, ఎజరేలు పెద్ద స్వరముతో పాటలు పాడారు. వాళ్ళు తమ భార్యా బిడ్డలతో కలిసి దేవుడు తమకు అమితమైన సంతోషం కలిగించినందుకు ఆ రోజు విలువైన హోమాలు అర్పించి ఆనందించారు. యెరూషలేములో వాళ్ళు చేసిన ఆనంద ధ్వనులు చాలా దూరం వినిపించాయి. ఆ కాలంలో పదార్థాలను, ప్రతిష్ఠిత వస్తువులను, ప్రథమ ఫలాలను, దశమ భాగాలను, ఉంచే గిడ్డంగులను కాపలా కాయడానికి కొందర్ని నియమించారు. యాజకుల, లేవీయుల కోసం ధర్మశాస్త్రం ప్రకారం నిర్ణయించిన భాగాలను, పట్టణాల నుండి, పొలాల నుండి సమకూర్చడానికి వీరిని నియమించారు. పరిచర్య చేయడానికి యాజకులు, లేవీయులను నియమించగా యూదులు సంతోషించారు. దావీదు, అతని కొడుకు సొలొమోను ఆదేశించినట్టు గాయకులు, ద్వారపాలకులతో పాటు తమ దేవునికి సేవా పనులను చేస్తూ శుద్ధి ఆచారాలు పాటిస్తూ వచ్చారు. పూర్వం దావీదు జీవించిన కాలంలో ఆసాపు పర్యవేక్షణలో గాయకుల నియామకం, స్తుతి గీతాల ఎంపిక, పాటల పాడడం మొదలైన విషయాలు జరిగేవి. జెరుబ్బాబెలు కాలంలో, నెహెమ్యా కాలంలో ఇశ్రాయేలీయులంతా తమ తమ వంతుల ప్రకారం గాయకులకు, ద్వారపాలకులకు ప్రతిరోజు ఆహార పదార్థాలను ఇస్తూ వచ్చారు. లేవీయుల కోసం ఒక భాగం కేటాయించారు. లేవీయులు అహరోను వంశం వారి కోసం ఒక భాగం కేటాయించారు. నెహెమ్యా 13వ అధ్యాయము. నెహెమ్యా సంస్కరణలు. ఆ రోజు వాళ్ళు మోషే గ్రంథం ప్రజలకు చదివి వినిపించారు. ఆ గ్రంథంలో అమ్మోనీయులు గాని మోయాబీయులు గాని దేవుని సమాజంలో ఎప్పటికీ ప్రవేశించకూడదు, ఎందుకంటే వాళ్ళు భోజనాలు పానీయాలు తీసుకుని ఇశ్రాయేలీయులకు ఎదురు రాలేదు. పైగా వారిని శపించమని బిలాము ప్రవక్తకు లంచమిచ్చి పంపించారు. అయినప్పటికీ మన దేవుడు ఆ శాపాన్ని దీవెనగా మార్చాడు అని రాసి ఉన్న విషయం చదివారు. దీన్ని విన్న ఇశ్రాయేలు ప్రజలు ఇతర దేశాల జాతుల ప్రజలను తమలో నుండి వెలివేశారు. ఇంతకు ముందు మన దేవుని మందిరానికి చెందిన గిడ్డంగిపై అధికారిగా ఉన్న యాజకుడు ఎల్యాషీబు టోబియాతో బంధుత్వం కలుపుకున్నాడు. నైవేద్యాలను, ధూప ద్రవ్యాలను, పాత్రలను లేవీయులకు, గాయకులకు, ద్వారపాలకులకు కేటాయించిన ధాన్యంలో, కొత్త ద్రాక్షారసంలో, నూనెలో, యాజకులకు ఇవ్వవలసిన ప్రతిష్ఠిత వస్తువులను ఉంచే గది పక్కన టోబియాకు ఒక పెద్ద గదిని సిద్ధం చేశాడు. ఆ సమయంలో నేను యెరూషలేములో లేను, ఎందుకంటే బబులోను దేశపు రాజు అర్తహషస్త పాలన 32వ సంవత్సరంలో రాజును దర్శించి కొన్ని రోజులైన తరువాత రాజు దగ్గర అనుమతి తీసుకుని యెరూషలేముకు తిరిగి వచ్చాను. యెరూషలేముకు వచ్చాక ఎల్యాషేబు దేవుని మందిర ఆవరణలో టోబియాకు ఒక గది ఏర్పాటు చేయడం మూలంగా తెచ్చిన కీడు గురించి తెలుసుకున్నాను. నాకు చాలా కోపం వచ్చింది. ఆ గదిలో నుండి టోబియా సామాన్లు అన్నీ అవతల పారవేసి గదులన్నీ శుభ్రం చేయమని ఆజ్ఞాపించాను. వాళ్ళు అలానే చేశారు. తరువాత మందిరంలో ఉండే పాత్రలు, నైవేద్యం అర్పించే వస్తువులు, సాంబ్రాణీలను మళ్లీ అక్కడికి తెప్పించాను. లేవీయులకు అందాల్సిన వంతులు వాళ్లకు అందకపోవడం వలన ఆలయములో పరిచర్య చేసే లేవీయులు, గాయకులు తమ గ్రామాలకు తిరిగి వెళ్లిపోయారని తెలుసుకున్నాను. దేవుని మందిరాన్ని ఆలక్ష్యం చేసినందుకు అధిపతులను గద్దించి లేవీయులు, గాయకులను తిరిగి రప్పించి వారి స్థలాల్లో ఉంచే ఏర్పాటు చేశాను. ఆ తరువాత యూదులంతా ధాన్యములో, ద్రాక్షారసములో, నూనెలో 10వ వంతు ఖజానాలో జమ చేశారు. నమ్మకస్తులైన వారు అని పేరుగాంచిన యాజకుడు సెలెమ్యా, శాస్త్రి అయిన సాదోకు, లేవీయుడైన పెదాయాలను ఖజానాపై పర్యవేక్షకులుగా నియమించాను. వాళ్లకు సహాయకుడుగా మతన్యా మనవడు, జక్కూరు కొడుకు హానాను నియమితుడయ్యాడు. తమ సహోదరులకు ఆహార పదార్థాలు పంచిపెట్టే పని వారికి అప్పగించాను. నా దేవా, దీన్ని బట్టి నన్ను జ్ఞాపకముంచుకో. నా దేవుని ఆలయం కోసం, దాని క్రమాల అమలు కోసం నేను చేసిన పనులు మర్చిపోవద్దు. ఆ రోజుల్లో కొందరు యూదులు విశ్రాంతి దినాన ద్రాక్ష గెలలను తొట్లలో వేసి తొక్కడం, ధాన్యపు గింజలు మూటలు గాడిదల మీద మోపడం చూశాను. ద్రాక్షారసం, ద్రాక్షాపళ్ళు, అంజూరపు పళ్ళు, ఇంకా రకరకాల బరువులు విశ్రాంతి దినాన యెరూషలేముకు తీసుకురావడం చూసి ఆ ఆహార పదార్థాలను ఆ రోజు అమ్మిన వాళ్ళను గద్దించాను. యెరూషలేములో ఉంటున్న తూరు దేశస్థులు విశ్రాంతి దినాన చేపలు మొదలైన రకరకాల వస్తువులు తెచ్చి యూదులకు అమ్ముతున్నారు. నేను యూదుల ప్రముఖులను మందలించి వారితో విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసే ఇలాంటి చెడ్డ పనులు ఎందుకు చేస్తున్నారు? మీ పూర్వీకులు ఇలాగే చేసి మన మీదకి, మన పట్టణాల మీదకి దేవుని నుండి కీడు కలిగేలా చేశారు కదా. మీరు విశ్రాంతి దినాన్ని అపవిత్రం చేసి ఇశ్రాయేలీయుల మీదకి దేవుని కోపం మరింతగా రప్పిస్తున్నారు అని చెప్పాను. విశ్రాంతి దినానికి ముందు రోజు చీకటి పడినప్పుడు యెరూషలేము ద్వారాలు మూసి ఉంచాలని, విశ్రాంతి దినం ముగిసేదాకా తలుపులు తీయకూడదని ఆజ్ఞాపించాను. విశ్రాంతి దినాన ఎలాంటి బరువులు లోపలికి రాకుండేలా తలుపుల దగ్గర నా పనివాళ్లల్లో కొందరిని కాపలా ఉంచాను. వర్తకులు, రకరకాల వస్తువులు అమ్మేవారు 1-2 సార్లు యెరూషలేము ప్రాకారం బయట బస చేశారు. నేను వారిని గద్దించి వారితో ఇలా అన్నాను, మీరు గోడల పక్కన ఎందుకు మకాం చేస్తున్నారు? మరోసారి ఈ విధంగా చేస్తే మిమ్మల్ని పట్టుకుంటాను అని హెచ్చరించాను. మరి ఇక ఎన్నడూ వాళ్ళు విశ్రాంతి దినాన రాలేదు. అప్పుడు తమను తాము శుద్ధి చేసుకుని విశ్రాంతి దినం ఆచరించడానికి ద్వారాల దగ్గర నిలబడి ఎదురు చూడాలని లేవీయులకు ఆజ్ఞాపించాను. నా దేవా, ఈ విషయాలను బట్టి నన్ను జ్ఞాపకముంచుకుని నీ కనికరం చెప్పున నన్ను రక్షించు. ఆ రోజుల్లో కొందరు యూదులు అష్డోదు, అమ్మోను, మోయాబు పట్టణాల స్త్రీలను పెళ్లి చేసుకున్నట్టు నాకు తెలిసింది. వారి కొడుకుల్లో సగం మంది అష్డోదు భాష మాట్లాడుతున్నారు. వాళ్ళు రకరకాల అన్యభాషలు మాట్లాడుతున్నారు. వారిలో ఎవరికీ యూదుల భాష రాదు. అప్పుడు నేను వాళ్ళతో వాదించి వాళ్ళను తిట్టాను, కొందరిని కొట్టాను, వాళ్ళ తల వెండ్రుకలు పెరికి వేయించాను. మీరు వాళ్ళ కొడుకులకి మీ కూతుళ్ళను మీకైనా మీ కొడుకులకైనా వాళ్ళ కూతుళ్ళను ఇచ్చిపుచ్చుకోకుండా ఉండాలి అని వాళ్ళ చేత దేవుని పేరట ప్రమాణం చేయించాను. వాళ్ళతో ఇంకా ఇలా చెప్పాను, ఇలాంటి పనులు చేసి ఇశ్రాయేలీయుల రాజు సొలొమోను పాపం చేశాడు కదా, లోక ప్రజల్లో అతని వంటి రాజు మరొకడు లేకపోయినా అతడు తన దేవుని ప్రేమను చొరగొన్నాడు. దేవుడు అతన్ని ఇశ్రాయేలీయులందరిపై రాజుగా నియమించాడు. అయినప్పటికీ అన్యస్త్రీలు అతనితో కూడా పాపం చేయించారు కదా, ఇంత గొప్ప కీడు కలిగేలా మన దేవునికి వ్యతిరేకంగా పాపం చేసేలా విదేశీ స్త్రీలను పెళ్లి చేసుకున్న మీలాంటి వాళ్ళ మాటలు మేము వినాలా? ప్రధాన యాజకుడు ఎలియాషీబు కొడుకు యయోదా కొడుకుల్లో ఒకడు హోరోను గ్రామవాసి సన్బల్లాటు కూతుర్ని పెళ్లి చేసుకున్నాడు. దీన్ని బట్టి నేను అతన్ని నా దగ్గర నుండి వెళ్లగొట్టాను. నా దేవా, వాళ్ళు యాజక వృత్తిని, యాజకుల లేవీయుల ఒప్పందాన్ని అపవిత్రం చేశారు, కాబట్టి వాళ్ళని జ్ఞాపకముంచుకో. ఇకపై వాళ్ళు ఈ విధంగా పరాయి జాతి ప్రజలతో కలిసిపోకుండా వాళ్ళని శుద్ధి చేసే ప్రతి యాజకుడు లేవీయుడు తమ ధర్మం ప్రకారం సేవ జరిగించేలా నిర్ణయించాను. ఇంకా అర్పణల కోసం నియమిత సమయాల్లో కట్టెలు వచ్చేలా ప్రజలు క్రమంగా ప్రథమ ఫలాలు తెచ్చేలా ఏర్పాటు చేశాను. నా దేవా, మంచి జరిగేలా నన్ను జ్ఞాపకం చేసుకో.